జై మహాకాల్. ఇది నవంబర్ 30, 2004 సాయంత్రం 7 గంటలకు ఒంగోలులో జరిగిన అరవిందో క్లాస్. జై జై మహాకాల్.
గురువుల యొక్క, ముఖ్యంగా అరవిందో యొక్క సమర్పణ యోగాన్ని గురించి ఈ 3 రోజులు బట్టి మనం చర్చించుకుంటున్నాం. ఈ సమర్పణ యోగము అనేటటువంటిది అర్థమైపోతే ఇంకా సాధనాత్మకంగా మనం చేసేదే ఉండదు. ఆ స్థితికి అనేక మంది గురువుల యొక్క ప్రయత్నాలు మానవ జాతిని తీసుకొచ్చాయి. కానీ ఇక్కడ కూడా ఆత్మ యొక్క వయస్సు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే 16 ఏళ్ల వయసు ఉంటే తప్ప వాళ్ళు రాయనివ్వరు. మరీ ఎక్సెప్షనల్ గా ఏదైనా మనం విశేషమైనటువంటి ప్రతిభ చూపిస్తే వేరే విషయం. అలాగే ఈ సమర్పణ యోగంలో చాలా ముఖ్యం ఏమిటి అంటే మన యొక్క మానసిక స్థితి గురించి మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అరవిందో చెప్పాడు, శ్రీరామ శర్మ ఆచార్య చెప్పాడు, సిద్ధిసాయి చెప్పాడు. అందువల్ల మేము సమర్పణ యోగం చేస్తాము అనుకునేటటువంటి తప్పులు మాత్రం చేయకండి. చాలా స్పష్టంగా ఉండాలి. మన పిల్లవాడిని కాలేజీలో స్కూల్లో చేర్పించదలుచుకున్నప్పుడు వయస్సు మాత్రమే కాదు, వాడికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, వాళ్ళు అసలు ఆ విద్యని నేర్చుకోగలడా పెట్టుకోగలడా అన్నది మనం చాలా శ్రద్ధగా గమనిస్తాం. ఈ ఆధ్యాత్మిక జగత్తులో వచ్చిన పెద్ద గొడవ ఎక్కడైపోయింది అంటే వ్యక్తిగతమైనటువంటి మార్గదర్శనం కరువు అయిపోయింది. అది కరువు అయిపోవటానికి కూడా కారణం ఉంది. గురువులు ఏం చెప్తున్నారు అంటే మేము ఇప్పటికే కాదు కొన్ని 1000 సంవత్సరాల వరకు కావాల్సింది మేము చెప్పేశాము, ఇంకా మీరు ఎన్నుకోవాలి. అక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్ 1వ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు ఉంది. రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చేసేవాళ్ళు ఉన్నారు, బీఎస్సీ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ చదివేవాళ్ళు ఉన్నారు. అందరూ కెమిస్ట్రీ చదువుతారు. 5వ క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతారు నేచురల్ సైన్సెస్. ఇంటర్మీడియట్ లో వచ్చాక కొంచెం స్పెషలైజేషన్ వస్తుంది, ఎంపీసీఆర్ బైపీసీఆర్. ఇప్పుడు ఇంకా మైక్రోబయాలజీతో పాటు కెమిస్ట్రీ కలుపుతున్నారు. అసలు అందరూ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లో లేదుగా, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉన్నారు, కామర్స్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్స్ వాళ్ళు ఉన్నారు, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు కెమిస్ట్రీ సార్? ఇంకాస్త ముందుకు బీఎస్సీకి వెళ్తే అసలు చెప్పలేం మనం. కెమిస్ట్రీయే చదవాలని రూల్ ఎక్కడుంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తే ఇంకా అసలు చెప్పలేం, ఇంకా తక్కువైపోతారు. రీసెర్చ్కి వెళ్తే ఇంకా తక్కువైపోతారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏ ఒక్కరికి కూడా అసలు వాళ్ళు చేస్తున్నటువంటి సాధన ఏ స్థాయిలో ఉంది, ఆ సాధన చేయటానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా తెలియటం లేదు, అర్హత లేదు. మెడికల్ కాలేజీ పుస్తకాలు, ఎనాటమీ పుస్తకాలు ఎవరైనా చదివేయవచ్చు. పుస్తకం కొరకు చదివితే వద్దంటారా? ఆవిడైనా వద్దంటుగా. మీకు అర్థమవుతే అర్థం చేసుకోవటం కూడా తప్పు లేదు. కానీ మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే తప్ప మందులు ఇవ్వనివ్వరు. ఎందుకు? నీ అంతటి నువ్వు చదువుకుని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానానికి ఒక పద్ధతిగా క్రమశిక్షణతో నేర్చుకోవటానికి తేడా ఉంటుంది. స్కూల్కి ఎందుకు వెళ్తాం? ఇంటి దగ్గర చదువుకోలేమా? ఏంటి ఆ మాత్రం చదువులు? మళ్ళా రెసిడెన్షియల్ కాలేజీలో 1000కు 1000 ఖర్చు పెట్టి పొద్దున్న 4:30 నుంచి సెలవులు లేకుండా ఏమీ లేకుండా మన పిల్లల్ని మనమే పంపిస్తాం కదా. ఇంతటి ఈ గురు పరంపర గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోతాం, అది నేను గుర్తు చేయదలుచుకున్నాను. మీరు చేసుకునేటటువంటి సాధనలు మూడు భాగాలుగా విభజింపబడతాయని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒకటి జపము. జపము అంటే హై స్కూల్ లెవెల్. హై స్కూల్ లెవెల్ అంటే చిన్న చూపు చూడకండి. ఎందుకంటే హై స్కూల్ లెవెల్ అయ్యాకే తర్వాత లెవెల్స్ వస్తాయి. డిఐజీ ఒక అతను సంస్కృతం నేర్చుకోవాలనుకున్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? నేను డిఐజీని, నేను ఐపీఎస్ పరీక్ష పాస్ అయ్యాను, అందులో ర్యాంక్ లో పాస్ అయ్యాడు ఆయన. అంటే నేను డైరెక్ట్ గా అన్నీ సాంస్కృతి కడతాను అన్నాడు అనుకోండి, వాళ్ళు మనం ఏమంటాం ఆయన్ని? డైరెక్ట్ గా ఏం చేసుకోలేడు, అక్షరం సంస్కృత అక్షరాల ముందు రాయటం నేర్చుకోవాలిగా. నేను డిఐజీని, నేనేమనుకుంటున్నాను, మీరు 20 ఏళ్ళ ఐపీఎస్ అనుభవం ఉంది నాకు, ఇంతమంది వాళ్ళని నేను పట్టుకున్నాను, జైల్లో తోసాను వాళ్ళని, అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఇంకైతే మీ వయస్సు కాదు అక్కడ ముఖ్యం. ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏ స్థాయిలో ఉన్నారు, గురువులు చెప్పేది ఏంటంటే మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మొత్తము ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఫార్ములా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే స్వాతంత్ర్యము, ముక్తి, స్వేచ్ఛ. చాలా మంది అడుగుతారు, గురువులు బలవంతంగా కొట్టి తిట్టి నేర్పవచ్చు కదా, ఆధ్యాత్మిక విద్య అలా నేర్పబడదు. పరిణామ క్రమంలో మీ అంతటా మీరు కొట్టుకోండి, అది వేరే విషయం. స్వాతంత్ర్యం ఉండి నువ్వు ఆసనాలు వేసుకుంటావు, నిద్రపోతావు, పొద్దున్నే లేచి సాధన చేసుకుంటావు, 10 గంటల వరకు పడుకుంటావు, నీ ఇష్టం. కానీ అన్ని చెప్తారు గురువులు, A to Z అన్నీ ఉన్నాయి. దయచేసి ఎప్పుడు కూడా గురువుని నిర్ణయించమని అడగండి. గురువు నిర్ణయించాడు, అది ఎప్పుడూ జరగలేదు. మీరు మొత్తము ఆధ్యాత్మిక ఈ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర కనుక మీరు చూస్తే ఎవరికి కూడా గురువు నిర్ణయించలేదు, అడిగితే చెప్తాడు, చెప్పకేమంటాడు, యథేచ్ఛసి తథాకురు. అర్జునుడికే చెప్పలేదు. అర్జునుడు ఏమంటాడు? కార్పణ్య దోషో కృత స్వభావ పిరికివాణ్ణి నేను. కార్పణ్యము అంటే పిరికితనం. నాకు ధైర్యం లేదు, సాహసం లేదు. ఇందాక చెప్పాక ఒకళ్ళు నన్ను గుడిలో మాస్టర్ బాధగా ఉంది చెప్పారు, గుళ్ళో నిధులు దొరుకుతారని. అదే నేను చెప్పాను, చేయలేను. అప్పుడైనా ఏం చెప్తున్నాను, నువ్వు వచ్చినందుకు నా దగ్గరికి నీకేదో బాధ ఉందని వచ్చావు. బాధ ఉందని వచ్చాక నేను చెప్పింది నువ్వు ఆచరించాలి. నువ్వు కావాలనుకున్నది ఇస్తావా డాక్టర్? ఇవ్వవచ్చు. అదేదో ఉందే ఆయుర్వేదంలో, రోగి పాలే కోరాడు. మరి అది జరిగితే జరగవచ్చు, కానీ చాలా రేర్ గా జరుగుతుంది. అది ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఏది మంచిది కాదో అదే కోరుకుంటాం మనం. ఎందుకంటే నవ్వుతో గురువు దాటేసిన నువ్వు అడిగింది మాత్రం ఏ గురువు ఇవ్వడు. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నువ్వు అడిగింది మాత్రం ఇవ్వడు. నేను MSc చదువుతున్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఆంధ్రాకి వచ్చేసరికి నేను ఒక్కడనే ఉన్నాను కాశీలో. అక్కడ సత్సాయి యూపీ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మళ్ళీ సాయి భక్తుడు, సరే నేను శ్రీరామ శర్మ ఆచార్య, దాన్ని ఏమంటాడు వీరభక్తుడు. అప్పుడు నేను వీరభక్తుడు అంటే తెలుసా మీకు ఏంటో? వీరభక్తుడు అంటే ఏంటి? ఆయన తప్ప ఇంకే గురువు విన్నానమాట నేను. వాళ్ళేమో సత్సాయి భక్తుడు, నేనేమో వచ్చింది, జ్వరం వచ్చింది, టైఫాయిడ్, చాలా హెవీ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ లో ఉన్నప్పుడు నన్ను మోసుకుపోయారు అనమాట వాళ్ళ ఇంటికి, అన్కాన్షియస్ చేశారు. నాకు తెలీదు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేకపోతే నేను వెళ్ళి ఉండేవాడిని కాదేమో తెలియదు నాకు ఇప్పుడు. అప్పుడు అనుకుంటున్నాను నేను, సరే వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అదేం చేసా చేపలేమో, పెరుగు అన్నం తింటానని కూర్చున్నాను నేను. టైఫాయిడ్ లో అసలు ఇంటెస్టైన్స్ అన్ని కూడా, టైఫాయిడ్ అంటేనే అర్థం ఏంటంటే ఇంటెస్టైన్స్ అన్ని కూడా ఆ టైఫస్ అనేటటువంటి ఫంగస్ ఏమవుతాయంటే ఉబ్బిపోతాయి. తర్వాత ఏ ఆహారము కూడా అసలు ఇవ్వరు. కరెక్ట్ గా టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఏంటంటే సెలైన్ ఎక్కించడమే, డైరెక్ట్ గా ఆహారం ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్త మందులు వచ్చేసాయి కనుక, ఇప్పుడు క్లోరోఫెనికాల్ అవి వచ్చాయి కానీ అప్పుడు లేదు. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ మందు లేదు. ఏమడిగాను నేను అప్పుడు వాళ్ళ అమ్మ, అప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్ వయసు 70 ఏళ్ళు ఎంతో, వాళ్ళ అమ్మకి 90 ఏళ్ళు ఎంతో ఉన్నాయి నాకు ఇప్పుడు గుర్తులేదు యాక్చువల్ గా. కానీ చాలా యాక్టివ్ గా ఉండేది, 90 ఏళ్ళు ఉన్నట్టు ఉండేది కాదు వాళ్ళు. నేను గొడవ చేసి పారిస్తున్నాను, నేను నాకు అందం పెట్టండి, నాకు ఆకలేసిస్తుంది. అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే పెరుగు తీసుకొచ్చి గుట్లో పెట్టింది. గుట్లో పెట్టి చూసావా, నీకోసమే పెరుగు తీసుకొచ్చి పెట్టాను అక్కడ, నువ్వు జ్వరం తగ్గించుకో, నేను అసలు ఇప్పుడే తెచ్చేస్తాను నీకు అని. కానీ అన్ని చెప్పింది కానీ నాకు పెరుగు అందం పెట్టలే ఆవిడ, అది ఇంతకీ నేను చెప్పదలుచుకునేది అనమాట. ఎదుర్కొన్నాను చూపిస్తూ ఉంటారు ఎదుగు, అర్థమైంది, నా గురువులతో వచ్చేటటువంటి డేంజర్. కానీ ఎవరికి సాధనలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ కండిషన్. ఎల్కేజీలు నర్సరీ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా చాక్లెట్లు ఇస్తారు, అంతేనా? అందుకే సిద్ధిసాయి శ్యామ, మీ కోరికలు అవి అడగండి, అస్మానం సాయిని అడగవలసిన లేదు. అంటే ఆయన తెలుపుతాడు, సాయి నువ్వు మాట్లాడబాక, ఎవరికి ఏది ఇవ్వాలో అది నేను ఇస్తాను అని. కానీ ఇప్పుడు అలాంటి గురువులు లేదు మనకి. సిద్ధిసాయి లాంటి గురువులు ఎక్కడున్నారు? అరవిందో లాంటి గురువులు ఎక్కడున్నారు? ఒకవేళ ఉన్నా మన మాట వింటారని నాకు నమ్మకం లే, మనని రాణిస్తారని కూడా నమ్మకం లే. మరేం చేయాలి? మనమే మనం కామాత్రం తెలియదు అంటే మన గురువుల కంటే కూడా మనకే తెలుసు మన మనస్సులు. నిజంగా మన మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదో అంటే, ఇంకా కోరికలు అవి ఎక్కువగా ఉండే ఇవే ఉన్నప్పుడు నా సలహా ఏంటి అంటే, మీరు జపం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అనవసరంగా మిగతా అన్ని చేస్తారు, మీరు మిగతా అన్ని వదలకండి. మీరు ఇచ్చే అది ఇచ్చే అన్ని ఇప్పుడు డాల్టన్స్ లా 10th క్లాస్లోనూ చెప్తారు, ఇంటర్మీడియట్ లోనూ చెప్తారు, బీఎస్సీలోనూ చెప్తారు, ఎంఎస్సీలోనూ చెప్తారు, చెప్పడం చెప్తారు. కానీ స్ట్రెస్ మారుతుంది అంచేత అతి చిన్న కోరికల నుంచి అతి పెద్ద కోరికల వరకు ఏకైక మెథడాలజీ ఏంటి అంటే జపం. ప్రతిదీ ఆఖరి గురువులందరూ కూడా చేయాలి సార్, మా చేయాలి, రోజుకి ఎన్ని గంటలు జపం చేసేది ఇంకా మేము ఏదో జపం చేయమన్నానని మీరు ఏదో పెద్ద కోక తెచ్చేసుకుని, హాయ్ మీకు తెలియదండి మేము చాలా గొప్పమైనటువంటి వాళ్ళం, మేము ధ్యానమే చేస్తాం కథగా శ్రీరామ్ శర్మ చేర 7 గంటలు జపం చేసింది. అరవిందో ఇంటెగ్రల్ యోగాలో కూడా మంత్రాలు ఇచ్చాడు. సిద్ధిసాయి మంత్రాలు అవి ఏమి చెప్పలేదు అనుకుంటారు మీరు, కానీ ముట్టికాయలు వేసి మరీ భాగవతం చదివించిన వాళ్ళ చేత భాగవతం చదివించాడు, విశ్వశాసన పారాయణ చేయించాడు, శివోపాసన చేయించాడు. ఎవరైనా శివోపాసన చేసిన ఆయన మేఘుడు చేయించాడు ఆయన. అంటే ఎవడు చెప్పాడు మీకు సాయి ఏం చెప్పలేదు అని? కానీ ఎవరికి ఏం చెప్పాడో వాళ్ళనే అది చేయమన్నాడు, అందరికీ కలిపి చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, ఎవరి చేత ఏం చేయించాలో తెలిసేటటువంటి సామర్థ్యం. ఇక్కడ మనం ఏం నిర్ణయించుకోవాలి? మరి గురువులు చెప్పవచ్చు కదా, వాళ్ళు చెప్పము అంటున్నారు గురువులు 1950 తర్వాత. నిర్ణయానికి ఏమొచ్చారు అంటే, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోగలిగేటటువంటి సామర్థ్యం మీకు బాగా ఉన్నది, లేనిపోని భేషజాలకి మీరు పోకపోతే మీరు చాలా స్పష్టంగా మీ మనస్సును మీరు అంచనా వేసుకోగలరు. కోరికలు అంటే ఇమ్మీడియట్ గా ఏంటవుతుంది మీకు అక్కడ? జపము, ప్రదక్షిణలు. కోరికలు తీయటానికి రెండు మార్గాలు, ఒకటి జపం చేసుకుంటూ ఉండాలి మంత్రాన్ని, రెండోది ప్రదక్షిణలు చేసుకుంటాం. ఇంకా మీ కోరిక స్థాయి బట్టి ప్రదక్షిణలు, కోరిక స్థాయి బట్టి జపాలు. ఏది తక్కువ ఉంటే లాభం లేదు. నేను ఒక ప్రదక్షిణ చేస్తాను, రెండు ప్రదక్షిణలు చేస్తాను, ఇంట్లోనే చేసుకుంటాను, అయిపోయింది ఆ రోజులు. ఇదివరకు గురువు యొక్క తపశ్శక్తి వెంట ఉండేది, గురువు యొక్క పుణ్యము వెంట ఉండేది, గురువు యొక్క ప్రాణశక్తి వెంట ఉండేది. మూడు ఉంటాయి గురువు దగ్గర: తపశ్శక్తి, ప్రాణశక్తి, తపశక్తి. జప కాదు, తప, పుణ్యశక్తి. మూడు పుణ్యం ఉంది అది చెప్పేవాడికి. వాడు పుణ్యం చేసుకుని పుణ్యకర్మలు చేసుకోకుండా వాడు అందించినంత మాత్రాన్ని జరిగిపోదు. పుణ్యశక్తి, తపశక్తి, ప్రాణశక్తి మూడు గురువు నుంచి లభిస్తాయి. ఇందులో ప్రాణశక్తి ఇప్పుడు లభిస్తుంది. గురువు యొక్క ప్రాణశక్తి ఇప్పుడు కూడా మీరు అందరూ ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. నో కంట్రోల్, ఇంతే ఇష్టం మేము అని ఏం లేదు అక్కడ. ప్రాణశక్తి, ప్రాణం అంటే కోరికలు అన్న సంగతి మీకు తెలుసు కదా. యాక్చువల్ బాడీ అన్నా, ప్రాణమే కోసం అన్నా, కోరికలు అన్నా ఒకటే. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది గురువులు కోరికలు తీర్చడానికి వాళ్ళు నో అంటేనే. నువ్వు ఆవిడ బుర్ర బదులైపోవాలి, వాడు కాళ్ళు చేతులు విరిగిపోవాలి అంటే వాళ్ళు చేయరు. కానీ నువ్వు వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి, వ్యక్తిగతంగా అది ఇంకోళ్లతో సంబంధించి ఉన్నటువంటి కోరిక అంటే మళ్ళా గురువులు చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు ప్యూర్ వ్యక్తిగతమైనటువంటి కోరిక తీరిపోతుంది. ఇంకోళ్ళతో సంబంధించినటువంటి కోరికలు అంటే ఏంటి? ఫలానా వ్యక్తితోనే పెళ్లి అవ్వాలి, ఫలానా ఊళ్ళోనే నాకు ఉద్యోగం రావాలి. దీంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే మీ యొక్క పుణ్యం, మీ యొక్క తపస్సు ఎంత ఉందో దాన్ని బట్టి ఆ కోరికలు ఇటువంటి అవుతూ ఉంటాయి. సాయి కూడా ఏం చేయలేడు దానికి. పుణ్యం సంపాదించుకుంటే, తపస్సు సంపాదించుకుంటే ఇంకోళ్లతో సంబంధించినటువంటి కోరికలు తీరవచ్చు. కానీ మూర్ఖత్వం ఎందుకు అవుతుంది అంటే నీ పుణ్యశక్తి ఉన్నంత వరకు ఓకే, పుణ్యశక్తి అయిపోగానే మళ్ళీ మొదలవచ్చు. నీకున్న పుణ్యశక్తి ఎంత ఉంటుంది? నువ్వు అనుకున్న కోరిక తీరిపోగానే నువ్వు ఎలాగో ఆపేస్తావు. అది నువ్వేనా రోజు పుణ్యం పెంచుకుంటూ ఉంటానే ఏంటి? అది చేసిన కొన్నాళ్లలో ఉన్న పుణ్యం ఎంతసేపు ఉంటుంది? ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఇంతటా ఈ జపము, ప్రదక్షిణాలు అనేటటువంటిది కోరికలు తీరటానికి గ్యారంటీడ్ మెథడే. కానీ ఎటు కోరిక, ఎటువంటి కోరికలు? మీ వ్యక్తి నాకు ఉద్యోగం రావాలి. ఎక్కడ రావాలో నువ్వు అడగకూడదు, ఏ ఉద్యోగం రావాలో అడగకూడదు. నాకు రోజుకి 20 లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం కావాలి అడుగు, దాన్ని తగిన జపం చేయి. కానీ ఫలానా చోట రావాలి, నా ఇంటి పక్కనే ఆఫీస్ ఉండాలి. చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మాస్టర్ గారు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ముందేమో ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తానంటారు. తర్వాత ఇంటి పక్కన వస్తుంది, నీ పుణ్యము తపస్సు ఉంటే వస్తుంది, కోరికుంటే రాదు. పుణ్యము తపస్సును ఎలా ఏర్పరచుకోవాలో నేను తర్వాత చెప్తాను. నేను ఇది అర్థమైంది కదా, ఈ అరవిందో యొక్క ఇంటిగ్రల్ యోగాలో అన్ని చెప్పాడు పాపం ఆయన. ఇది కూడా ఆయన చెప్పినే చెప్తున్నాను. జపము, రెండోది భలే చెప్తారే, జాగ్రత్తగా వినండి. జపము, ప్రదక్షిణ, కోరికలు తీయటానికి చెప్తున్నాను. గురువు గారికి ఒక కోరిక ఉంది, జపం ఎందుకు చేసుకున్నాడు అంటే ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? భూమి మీద చచ్చినట్టు ఏం చేశాడని కోరిక ఉంటే నువ్వు జపం చేయాల్సిందే, అది ఎవడైనా సరే. జపం అన్నది అర్థమైందా? కానీ ఆయన కోరిక కాకపోతే చాలా చిన్న కోరిక కనుక రోజుకి చిన్న కోరిక కదా. పృథివీ అంతా స్వర్గంగా అయిపోవాలంటే మరి ఆ లెవెల్ జపాలు జరగాలి. అంటే కోరికకి జపానికి ఉన్న సంబంధం అర్థమవుతుంది కదా మీకు. నేను జపం చేయకుండా మా కోరికలు తీరిపోయాయి. మీ అర్థం అది ఎప్పుడు చేసి ఉంటారు ఏ జన్మలోనూ జపాలు. ఇప్పుడు వచ్చినా ఏంటంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మీరు చాలా మంది తినచ్చు. ఈ మాటలన్నీ మనం వినగలుగుతున్నాం, ఇంతమంది గురువుల గురించి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే మనకు బాగానే ఫిక్స్డ్ డిపాజిట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా విశేషమైనటువంటి సాధనలు అవి చేసుకుంటున్నాం అన్నది మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలలో మీకే తెలుస్తుంది మీరు ఏమైనా చేసుకుంటున్నారో లేదు. కానీ గురువులు మాత్రం ఏం చేయగలరు, నీకు కోరిక ఉంది, పూర్వకాలంలో డిపాజిట్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాడు. కానీ మీరు పిచ్చేది ఆ ఓవర్ డ్రాఫ్ట్ నువ్వు తీసుకున్నంత మాత్రాన రేపు ఏం చేయాల్సి వస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఖచ్చితంగా రిపే చేయాల్సి వస్తుంది. ఇందులో గురువులు అసలు పోతారు. ఎందుకంటే గురువు కాదు, నువ్వు రిపే చేయాల్సింది ప్రకృతికి. ప్రకృతి ఎక్కడ, నువ్వు ప్రకృతి నుంచి ఎక్కడ పడుకుతావు. అందుకే ఆ సావిత్రి అనేటటువంటి గురువుడి దగ్గరికి వెళ్ళి నా భర్త పోయాడు, ఆయనకి ఆయిషిపోయింది, కూర్చున్నట్టు కనిపిస్తోంది మీకు. కానీ ఆయన చేసింది ఏంటో కూడా మీకు తెలుసు కదా, ఏం చెప్పాడు ఆయన, ఈ జన్మలో ఈయన 30 ఏళ్ళు ఆయుష్ ఉంది, ఆ నెక్స్ట్ బర్త్ లో ఆయనకి 70 ఏళ్ళు ఉంది. నేనేం చేశానంటే దాన్ని ఇటు పెట్టాను, మళ్ళీ అందులోంచి కొంత ఇవ్వలేడు. నది కూడా అర్థం చేసుకోండి, అక్కడ మళ్ళీ మీ డిపాజిటే అది. ఆ జన్మలో వాడు 70 ఏళ్ళు బతకాలి అంటే ఎందుకు బతికాడు, వాడు 70 ఏళ్ళు ఆయుష్ ఎందుకు వచ్చింది, వాడు చేసుకున్న కర్మలు అలా ఉన్నాయి, వాడు చేసుకున్నాయే. కానీ గురువుని ఏం చేయగలరు అంటే దాన్ని ఇటు అటు చేయగలరు. కానీ ఎప్పుడు డిపాజిట్ ఉంటే ఇంకా తెలివైన వాడు ఏం చేసుకుంటూ ఉంటాడు రికరింగ్ గా, ఏంటంటే డైలీ డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి చూసాను, డైలీ డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఆ డైలీ డిపాజిట్ స్కీమ్ లో మీరు జపాన్ ఏదో కొంత అంటే ఓ రోజుకి ఒకసారి అంటే చాలా మాస్టర్ మించుతో అమ్మా, మీ డిపాజిట్ బట్టి మీకు ఎంత కావాలనుకుంటే అంత డిపాజిట్ చేసుకో. కానీ నాకు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అవంతా చూసిన తర్వాత నాకేమర్థమవుతుంది అంటే రోజుకి 1 గంట కంటే తక్కువ గాయత్రి మంత్ర జపం చేసే వాళ్ళకి కోరికలు తీరేటటువంటి అవకాశం చాలా తక్కువ, చాలా తక్కువ. ఇదంతా వ్యక్తిగతమే, మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. మా అమ్మాయికి బదులు నేను చేసేస్తానా, ఎలా మూర్ఖత్వం ప్రవేశించిందో నాకు తెలియదు, అది చేయలేదు, ఇంపాసిబుల్ అది, ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. మరొకటి చాలా చోట్ల జరుగుతున్నాయి కదా, అమ్మాయికి పెళ్లి కావాలి, అమ్మాయి చేయదు, నేను చేసేసాను, అయిపోయింది. అక్కడ ఏంటి అంటే రుణానుబంధం ఉంటే అన్ని లింక్లే, జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, జాయింట్ అకౌంట్ లో నీ డబ్బు వేయచ్చు కదా. జాయింట్ అకౌంట్ లో నువ్వు డబ్బు వేసినా ఇద్దరు పేరున ఉంది కనుక ఏం చేయొచ్చు అమ్మాయి. కానీ జాయింట్ అకౌంట్ ఉందో లేదో, రుణానుబంధం ఉంటే జాయింట్ అకౌంట్ ఉంటుంది, రుణానుబంధం లేకపోతే జాయింట్ అకౌంట్ ఉండదు. జాయింట్ అకౌంట్ లేనప్పుడు ఇప్పుడు నాకు ఎవరికి జాయింట్ అకౌంట్ ఉన్నట్టు ఎక్కడా కనిపిస్తుంది. మీకేమో బై ఛాన్స్ అనిపిస్తే అనిపించవచ్చు, నాకు మాత్రం జాయింట్ అకౌంట్ ఉన్న కుటుంబాలు నాకు తల్లిదండ్రులు కానీ నా ఈ 60-70 ఏళ్ల లైఫ్ లో 5 గురు 6 గురు కనిపించారేమో జాయింట్ అకౌంట్ ఉన్నది. అంటే నువ్వు చేస్తే మీ పిల్లలకి కానీ పిల్లలు చేస్తే నీకు వచ్చేది కానీ దానికి ఒకే దానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే వృద్ధాశ్రమం. జాయింట్ అకౌంట్ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఉంటారు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయి, జాయింట్ అకౌంట్ లేదు, కలిసి ఉండలేవు నువ్వు. నువ్వు కలిసి ఉండాలన్నా వాడు ఫారెన్ పోతాడు, వాడు ఫారెన్ పోయి మళ్ళీ గురువుకి ఫోన్ చేస్తాడు, మా అమ్మ నా మీద నువ్వు తీసుకోండి, నాకే రుణానుబంధం ఉందో నాకు తెలియదు, నువ్వు తీసుకోవాలా, వెరీ సిల్లీ లాజిక్. చూసుకోవచ్చు గురువు, కానీ నువ్వు చెప్పేవని చూసుకోడు, వాళ్ళ అందరినీ ఎలా చూసుకుంటాడో అలాగే వాళ్ళని చూసుకోడు. నువ్వు ఫోన్ చేసావు కనుక ఒక విశేషంగా జరగదు. ఈ జపాలు ప్రదక్షిణాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు హై స్కూల్ లెవెల్ వరకు ఉండేటటువంటి ఆధ్యాత్మిక విద్య మొత్తము కూడా జపము మీద, ప్రదక్షిణాల మీద ఉంది. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేయాలి అంటే టైం ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎక్కువ ప్రదక్షిణాలు చేసేసుకోండి. మన గుంటూరులో మాకు ఒక ధర్మ సంఘటన వచ్చింది, ప్రదక్షిణాలు చేసుకోమా, ఏదో కేసు ఉంది కోర్టు కేసు, నువ్వు ప్రదక్షిణాలు చేసుకోమా అని చెప్పారు. ఎన్ని 112 చెట్టు మీరే ఇవ్వండి సార్. అసలు ఈ టీవీ క్యాన్సర్ లాగా తగులుతుంది ఆధ్యాత్మిక జగత్తులు. గురువుని శక్తి అడగదు, ఇవ్వడు, ఇష్ట నువ్వు భరించదు. నీకు పిచ్చి అంతే గురువు యొక్క శక్తి నువ్వు భరించగలవని. కాస్త ఇమోషన్ వస్తేనే నువ్వు తట్టుకోలేని, నువ్వు గురువు యొక్క శక్తి ఏం తట్టుకోగలవు? గురువు యొక్క పుణ్యం కానీ, గురువు యొక్క తపస్సు కానీ. వివేకానంద రామకృష్ణ పరమహంస నిరంతరం అడుగుతూ ఉండేవాడు, నాకు ఒక్కసారి అనుభూతి, గురుకల్ప సమాధి అనుభూతి నాకు చూపించండి అని. వివేకానంద ఏంటి, రామకృష్ణ పరమహంసతో అంత దగ్గర సంబంధం కలిగి ఉండి, నేను మామూలు సాధ కూడా ఏం కాదు, తీవ్రమైనటువంటి సాధ. క్యాన్సర్ వచ్చాక, క్యాన్సర్ వచ్చి ఇంకా 5-6 నెలల్లో రామకృష్ణ పరమహంస శరీరం వదిలేస్తాడు అనుకున్నప్పుడు, గోపాల్ అంటే వివేకానంద యొక్క స్నేహితుడు ఒకతను పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆర్చిస్తున్నాడు వివేకానంద, నా శరీరం ఏమైపోయింది, నా శరీరం ఏమైపోయిందని ఆరుస్తున్నాడు. వివేకానంద లాంటి సాహసవంతుడు మీరు కాస్త. వివేకానంద గురించి మీకు ఐబోడే ఉంది, మనకున్న ధైర్యము ఆయనకున్నటువంటి ధైర్యానికి మీరు బేబీ చేసుకోవచ్చు. అందులో రామకృష్ణ పరమహంస జీవించి ఉన్నాడు, రామకృష్ణ పరమహంసతో అనేక సాధనలు అవి నేర్చుకున్నటువంటి. సడన్ గా ఆ రోజు అతనికి ఆ నిర్వికల్ప సమాధి అనుభూతి వచ్చింది. నిర్వికల్ప సమాధి అనుభూతి వస్తే ఏమవుతుంది, శరీర స్పృహ ఉండదు, నువ్వు ఉంటావు కుక్కలాగా అర్చట్ట, పాగల్ కుక్క ఏదో ఉంది, అది పాగల్ ఛాన్. గోపాల్ వచ్చి చెప్పిన పిచ్చుకుక్కలాగా అరుస్తున్నాడు, నా శరీరం ఎక్కడ గడిపోయింది, నా శరీరం ఎక్కడ గడిపోయింది అంటే నవ్వేట్టారు రామకృష్ణ. నన్ను చాలా విసిగించాడు, నాకు ఆ అనుభూతి కావాలని. అవన్నీ బాధపడి అన్నాడు, తగ్గించలే. ఇంకా గురువు యొక్క శక్తి నీ ప్రదర్శనానికి ఇస్తే, గురువు ఇస్తాడు, గురువు ఇవ్వడు అని ఏం లేదు, అది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీకు తీసుకోవడం జాగ్రత్త కావాలి, కానీ గురువు దగ్గర నుంచి కంట్రోల్ ఏమి ఉండదు. గురువు అంటే నా ఉద్దేశం గురువు అనేటటువంటి శరీరధారి కాదు, గురు చేతనస్తుంది, అది అఖండంగా ఉంటుందండి, అఖండంగా ఉంటుంది. అని చేత నీ పాత్ర బట్టి నువ్వు తీసుకోవటమే. నీకు చిన్న పాత్ర తీసుకొచ్చి శక్తి చేయండి అంటే ఇస్తాడు, కానీ పాత్ర బట్టే. అర్థమవుతుంది కదా? అంతేట, జపాన్ని బట్టి, అంటే జపాన్ని బట్టి ఎంత జపం చేస్తా వస్తుంది. కరెక్ట్ అంటే ఇక మరి శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే జపానికి. అర్థమవుతుందా? ఇది హై స్కూల్ జపం. కనీసము 1 గంట పాటు నిరంతరము మీరు గాయత్రి మంత్ర జపం చేసుకోకపోతే మీరు ఇతర ప్రయత్నాలతో మీ కోరికలు తీర్చుకోవాలి. చాలా అర్థమైందా ఏం చెప్తున్నాను? జపంతోనే కోరికలు తీర్చుకోవాలి, బాగా చదువుకుని మార్కులు తెచ్చుకోవచ్చు, దాని గాయత్రి మంత్ర జపం చేస్తే మార్కులు తెచ్చుకోకల్లే, అంతే కదా. కానీ గాయత్రి మంత్ర జపంతో మార్కులు తెచ్చుకోవాలి అనేటటువంటి మీకు కోరిక ఉంటే మాత్రం మీరు మినిమం ఎంత సేపు చేయాలి? 1 గంట సేపు. 1 గంట సేపు చేస్తే నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మరి కాడు బద్రకొట్టేస్తావేమో, అది వేరే విషయం. కానీ పరీక్షలు ఒకరోజు ముందు నుంచి నువ్వు 1 గంట సేపు చేయటం మొదలెట్టావు అనుకో, చదువు మానేసి, నేను చెప్పలేను ఏమవుతుందో. నువ్వు మొదటి నుంచి చేసుకోవాలి, కానీ పరీక్షకు 2 రోజుల ముందు చేస్తావంటే ఎట్టా? కానీ ఇప్పుడు పరీక్షకి చాలా టైం ఉంది. ఎడ్యుకేషన్ లో ఇంట్రెస్ట్ ఉంది, మాకు బాగా మార్కులు అవి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? తీసుకోవచ్చు 1 అవర్ నాన్ స్టాప్. ఇంకోటి, ఇంకో మంది ఇంకోసారి మనుషులు అడుగుతారు, మేము పొద్దున్న 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, 3 పూట్లా చేసుకున్నట్టు వాళ్ళ లాజిక్ అనమాట. వాళ్ళు నన్ను ఎంతలా ఊరిస్తారో, ఒక్కసారి కూర్చుంటే ఏమవుతుంది మాస్టర్, అంటే పొద్దున్న 20 నిమిషాలు చేసుకో, పొద్దున్న జపం చేసా, మధ్యాహ్నము జపం చేసా, మళ్ళా రాత్రి కానీ భోజనం మాత్రం కడుపునిండా చేస్తారు. అదేంటో ఇంకింత తింటారు, అది తినొచ్చుగా తిని కొంచెం, అది మాత్రం వద్దన్నా. డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, చిన్న అర్థమైంది కదా, కంటిన్యూస్గా చేసుకోవాల్సింది. మీరు నాన్ స్టాప్గా ఎంతసేపు వీలవుతే మాల పట్టుకుని, ఎన్ని మాలలు అవుతుంది అన్న దాని మీద నేను స్ట్రెస్ చేయటం లేదు, అది గుర్తుంచుకోండి. మాల ఎందుకు అంటే మన సటి ఇటు వెళ్ళకుండా. ప్లస్ మాల యొక్క ఉపయోగాలు తర్వాత చాలా ఉంటాయి. ఇంతటి మీరు జపం చేసుకోండి గంట సేపు నిరంతరం, కానీ మాల తిప్పుతో ఎన్ని మాలలు అయ్యాయో చూసుకోండి. దీనివల్ల ఇంకో లాభం ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా మీ స్పీడ్ రెగ్యులరైజ్ అవుతుంది. స్పీడ్ పెరగొచ్చు తగ్గొచ్చు అది వేరే విషయం. ఖచ్చితంగా మాలతోనే జపం చేయాలి. కోరికలు ఉంటే రుద్రాక్షమాల, భక్తి కావాలి అనుకుంటే అంటే నాకు గురువులు చూసుకుంటారులే, నేనేం చెప్పక్కర్లేదు, నాకు ఏది మంచిదో గురువులే చేస్తారు అన్నప్పుడు తులసిమాల. అర్థమైంది కదా. జత ఆధ్యాత్మిక జగత్తులో మొదటి అడుగులు దేంతో వేస్తారు మీరు? మంత్ర జపము, ప్రదక్షిణాలు. ఇంకా మేము పైకి వెళ్తాము, శ్వాస ప్రాణాయామం. ప్రాణాయామంలో మీకు 5 రకాలైనటువంటి ప్రాణాయామాలు, 6, 7 ఇష్టం. 5 రకాలు చేసుకుంటారు, 7 రకాలు చేసుకుంటారు, మీకు నేర్పాను నేను. ఆ ప్రాణాయామాలన్నీ కూడా చేసుకుంటూ ఏదో ఒక ప్రాణాయామము, 2 ప్రాణాయామాలు ఎక్కువసేపు చేసుకోండి. టైం ఎంతసేపు మీ ఇష్టం, కానీ ఏదైనా మినిమం ఎంత ఉండాలి? 1 గంట మినిమం, 1 అవర్. అరవింద అంటే చేసేది ఒక్కొక్కటి కాదు, అన్నీ కదా, మీ ఇష్టం. అది ఈక్వల్గా డివైడ్ చేసుకుంటారు. మిగతా అన్ని సూచన ప్రాయంగా టచ్ చేసుకుని వచ్చినాయి అంటే మర్చిపోకుండా వాటిని. పర్సనల్గా నన్ను సలహా గ్యారంటీగా అడుగుతారుగా, మీరు అడగరా? ఎలా అడుగుతారా ఏ ప్రాణాయామం చేస్తారని? మీరు అడిగితే చెప్తా, లేకపోతే మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు అన్నాయా. అడిగిన వాళ్ళకి చెప్తాను, అందరికీ చెప్పేస్తాట. ఓంకార ప్రాణాయామం, ఉద్గీత ప్రాణాయామం చాలా మంచిది, అది ఎక్కువసేపు చేసుకోండి. దాంట్లో ఏంటంటే చాలా సేఫ్గా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. మళ్ళీ ఆ ఓంకార ప్రాణాయామంలో 5-6 రకాలు ఉన్నాయి, 128 రకాలు ఉన్నాయి యాక్చువల్గా మనం చెప్పుకుంటే. కానీ నేను 2 రకాలు చెప్పాను. ఒకటి ఖండించబడినటువంటి ప్రాణాయామం, ఇది ఖండ అకార ఉకార సమకారాలు. ఓ ఇది ఉద్గీత అంటారు, అంటే గిగ్గానం చేయటం, ఉచ్చస్వరం. 2 ఓకే, 2 ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ ఇస్తాయి. కానీ ఆరోగ్యానికి అవుతే మనం చేసుకోండి. ఆరోగ్యానికి కాకుండా మిగతా మీరు దేనికైనా దీన్ని ఉపయోగించుకోదలుచుకుంటే, అంటే చదువుకి కానీ, ఇది మిగతా ఉంటాయి కదా అనేక కోరికలు, చదువుకి, దాని తర్వాత ధనానికి, వాటికి ఓ అనేది ఖండితమైనటువంటి ప్రాణాయామం. దేనికి చెప్తున్నాను? ఆరోగ్యానికి. మా అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీని మీద స్ట్రెస్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇచ్చేటటువంటి ఇంకొక సలహా ఏంటంటే, ఖండిత ఓంకార ప్రాణాయామం 20 నిమిషాలు, ఉద్గీత ప్రాణాయామం 20 నిమిషాలు, మిగతా ప్రాణాయామాలన్నీ కలిపి 20 నిమిషాలు. అది చేస్తున్నప్పుడు గాయత్రి మంత్ర జపం చేయాలా వద్దా? అది గంట చేయాల్సిందే. కోరికలు మాత్రమే ఉన్నప్పుడు మీరు ప్రాణాయామాలు అన్ని మానేసుకోండి, ఏ అభ్యంతరం లేదు. కానీ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి గురువుల యొక్క చేతనత్వంతో నేను నా చేతనత్వాన్ని కలుపుకుని ఆ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య గురించి నేను నేర్చుకుంటూ రాబోయేటటువంటి ఆ నూతన వైజ్ఞానిక ధర్మాన్ని స్థాపించటంలో నేను కూడా పాత్ర పోషిస్తాను అనుకునేటటువంటి వాళ్ళు ప్రాణాయామాన్ని చేసుకుంటారు. భజన చేయలేము. మీరు గంట సేపు జపం చేసుకుని ప్రదక్షిణాలు ఎన్ని, రోజుకి ఒకటా రెండా? రోజుకి 112 ఒకే సిట్టింగ్ లో అయినా చేసుకోవచ్చు అండి మీరు, లేకపోతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 భాగాలు కూడా చేసుకోవచ్చు ప్రదక్షిణాలకి. ఆ పెర్మిషన్ ఉంది, కామన్ సెన్స్ కదా. 10 మైళ్ళు నడవాలనుకో, అలసిపోతే ఏం చేస్తాం? ఇక్కడ ప్రదక్షిణాలు అంటే వాకింగే. ఎందుకంటే ఇక్కడ 3 ఖండాలుగా చేసుకోవచ్చు, 5 ఖండాలుగా చేసుకుంటే వేసుకోండి, మాకే అభ్యంతరమే. కానీ రోజుకి 112 అయిపోవాలి. ఎందుకంటే గాయత్రి కోరికలు ఆరోగ్యానికి, ఆ ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటూ గురువుల యొక్క ప్రణాళిక, ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య, రామాయణాలు, మహాభారతాలు, భగవద్గీతలు ఇవంతా కూడా మేము చేస్తాము అనేటటువంటి వాళ్ళు ప్రాణాయామము ఖచ్చితంగా 1 గంట సేపు చేయాలి. దానికి చెప్తాను కదా మీరు 5-6 రకాల ప్రాణాయామాలు చెప్పాను నేను, మీ ఇష్టం ఏదైనా చూస్తాను. నేను ఉద్గీత ఇది నేను సలహా ఇచ్చాను, కానీ మీరు లోమ విలోమ ప్రాణాయామం చేసుకోవచ్చు 50 నిమిషాలు, మిగతా అంతా ఒక్కొక్కసారి చేసుకుని 5 నిమిషాలు తెలిసేయచ్చు. అంటే నేను చెప్పిందే మీరు పట్టుకుని వేళ్లాడకండి. మీ శరీరము, మీ మనస్సు, మీ ప్రాకృత ఇదివరకు సాధన ఉంటుంది కదా, మీకు తెలీదు. కానీ ఏది సులభమో, కానీ ఖచ్చితంగా నేను చేయవలసింది ఏంటంటే 1 గంట సేపు ప్రాణాయామం. ఎంతట ప్రాణాయామం చేసే వాళ్ళకి ఇది చెప్పరు, 1 గంట గాయత్రి మంత్రము, 112 ప్రదక్షిణాలు చేస్తూ 1 గంట ప్రాణాయామం చేసుకోవాలి. ప్రదక్షిణాల బదులు ఎక్స్ట్రాగా వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే 1 గంట స్వాధ్యాయం చేసుకోవాలి. బదులు కాదు, అక్కడ ప్రదక్షిణాలు రెండు ఉన్నాయి కదా, జపము, ప్రదక్షిణాలు కోరికలకి. ఇంకా యోగ విద్య నేర్చుకోవటం ఆరోగ్యానికి, కొంచెం తీవ్ర స్థాయిలో కోరికలు తీర్చుకునేటటువంటి కాస్తుంది. చాలా తొందరగా తీరుతాయి ఇక్కడ కోరికలు జపం కంటే కూడా, కానీ జపం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ జపం చేస్తే 3-4 నెలల్లో తీరే కోరిక, ప్రాణాయామం చేస్తే 1 గంటలో తీరిపోవచ్చు. అంత స్పీడ్గా రిజల్ట్ ఇస్తుంది అది. కానీ నేర్చుకుని పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఆ పద్ధతి ప్రకారం ప్రాణాయామం చేసుకోవటానికి మీరు రోజుకి కనీసము 1/2 గంట సేపు ఆసనాలు వేసుకోవాలి. అప్పుడు కానీ మీ శరీరం ప్రాణాయామానికి స్పందించదు. ఇబ్బా ఆసనాలు కూడా వేయాలా? కూర చేయమంటే ముందు నువ్వు కూర కొనుక్కు రావాలా? కూర కొనుక్కొచ్చాక ఏం చేయాలి? దాన్ని కడగాల, కడిగాక తిరగాలి. ఇదంతా నేను చెప్పలేదు కనుక అక్కర్లేదు అనుకుంటే ఎట్ట చేత? ఇదంతా అవసరం. అంతే ఆసన ప్రాణాయామాలు, జపము, ప్రదక్షిణాలు, దాని తర్వాత ధ్యానము. నెక్స్ట్ హయ్యర్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. నువ్వు సినిమాకి వెళ్ళాలమ్మా? వెళ్ళలేవు? ఏం చేస్తావమ్మా? నీ సినిమా చూడక కన్సెషన్స్ అనేవి లేవమ్మా. అది ఎప్పుడు ఇందుకు దూర్చారు? నేను అది వాంట్ బ్రేక్ బెక్ సిస్టమ్. కానీ మరి జరుగుతున్నాయే చాలా మందికి, మీరు వచ్చినే ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చుకునే తర్వాత అప్పుడు పాలవుతారంటే ఇది జరిగేది అంతకంటే ఏంటే. చాలా సీరియస్ గా ఆధ్యాత్మిక విద్యను ఒక విద్యగా నేను ప్రపంచానికి అందించబోతున్నాను. తర్వాత అందరూ ఇదే భాష మాట్లాడబోతున్నారు, మీకు తెలియదు అది. మీరు ముందు వింటున్నారంతే ఈ భాషను. ధ్యానం, ధ్యానానికి స్వాధ్యాయం చాలా అవసరం. ఒక ధ్యానం మీరు ఎంత చేస్తారో అంత స్వాధ్యాయం చేసుకోవాలి. అంతే యాక్చువల్ గా ఇది 6 గంటల సాధన. జపము, ప్రదక్షిణాలు 2, దాని తర్వాత ప్రాణాయామము ఆసనాలు, దాని తర్వాత ఆసనాలు ప్రాణాయామం, దాని తర్వాత ధ్యానము స్వాధ్యాయము. మొత్తం ఒక్కొక్కటి స్వాధ్యాయం లేకుండా ధ్యానం చేశారనుకోండి మీ ధ్యానం ఎందుకు పనికిరాదు. అది ఎప్పుడు చాలా జాగ్రత్త ఎదుర్కొంటుంది, అసలు ఉపయోగపడదు ఆ ధ్యానం. మహేశ్వరి యొక్క అనేక మంది శిష్యులు నా దగ్గరికి వస్తూ ఉంటారు. మాస్టర్ నేను ధ్యానం చేస్తున్నాం, మొదట్లో బాగానే ఉంది, ఇంకా తర్వాత సంగతి తగులుతుందండి. దానికి కారణం స్వాధ్యాయం లేదు. స్వాధ్యాయం ఉంటే ధ్యానంలో తన్నపులు రావు. స్వాధ్యాయం నేనిచ్చేటటువంటి సలహా ఐదుగురికి చెప్పాను నేను, ఐదుగురు గురు పరంపరలో ఏ గురు పరంపరనైనా మీరు ముందు పట్టుకోండి, దాన్ని ఎగ్జాస్ట్ చేసింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం కార్యక్రమాలు చేసుకోదలుచుకుంటే. లేదండి మాకు ఓపిక లేదు, ఇంత మీరు తగ్గించుకోండి, నేను ఫిజిక్స్ చదవండి వదిలేయి, కెమిస్ట్రీ చదవండి వదిలేయి, మ్యాథమెటిక్స్ చదవండి వదిలేయి, డిగ్రీ మాత్రం రాదు మీకు, ఇవంతా వదిలేస్తే నువ్వు చదువుకోవచ్చు. దానికి ఉంది, దాని తర్వాత ఏంటి, మార్చ్ సెప్టెంబర్ ఉంది కదా, అంటే ఈ జన్మలో ఏదో జపాలు ప్రాణాయామాలు చేసుకోండి, నెక్స్ట్ బర్త్ లో ఏమో ప్రదక్షిణాలను స్వాధ్యాయం చేసుకోండి, ఆ బర్త్ లో ఇంకోటి ఏదో చేసుకోండి, జరుగుతూ ఉంటుంది. కానీ స్పీడప్ చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే ఆధ్యాత్మిక విద్య యొక్క అంశం తెలిసేసుకుని మీరు కూడా ఒక వివేకానంద లాగో, ఓ శుద్ధి సాయిలాగో, ఓ సత్యసాయిలాగో ప్రపంచంలో ఆధ్యాత్మిక విద్య మీరు అందజేస్తారో అందజేయరో అది వేరే విషయం. నిజంగా డాక్టరీ చదివి యాక్టివ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాడు మెడిసిన్ అది ఏం చేయటం లేదు, కానీ చదివాడు ఇక డిగ్రీ ఉంది కదా. అలాగా మీరు గురువుల స్థాయికి వెళ్ళిపోయాక మీరు గురువులుగా మారుతారో మారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే గురువులందరినీ చూశాక గురువు అవ్వాలి అనుకోవటం మూర్ఖత్వం ఏమో అనిపిస్తున్నారు చాలాసార్లు. నాకు అనిపిస్తున్నది, మీకేమనిపిస్తుందో నాకేం తెలుసు. ఇంత ప్రణాళిక అర్థమైపోయింది కదా, ఇది చేస్తున్నటువంటి వాడు ఎవడు, ఈ 6 గంటలు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే ఏ సాధన చేసుకోవచ్చు, వాడు సమర్పణ యోగం చేసుకోవచ్చు. అంతే తప్ప మేము సమర్పణ యోగం చేసేస్తాం మొదటి నుంచి అండి, చేసుకోండి చెప్పాగా, మళ్ళీ ఇది అవుతే మళ్ళీ తర్వాత అంతకాలం అంతా చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇంతటి సమర్పణ యోగము ఇవంతా ఉంటే గానీ మీకు వంట పట్టదు. కానీ సమర్పణ యోగము వంట పట్టడానికి తగిన అర్హత మనకి ఇదివరకు జన్మల్లో ఉందేమో, మీరు అది కూడా అర్థం చేసుకోండి, ఉందేమో అయిపోయిందేమో తెలియదు నాకు, కానీ మీకు తెలియాలి మీకు అది స్వాధ్యాయం అవసరం ఉందో లేదు, జపం అవసరం ఉందో లేదు నాకు తెలియదు. ఇంతకంటే మీరు భోజనం చేశారో లేదో నన్ను అడిగితే నేనేం చెప్తా, నువ్వు తిన్నావు లేదో అడుగు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. రమ మహర్షిని ఒకడు అడిగాడు, మహర్షి మరి మీరు చెప్తూ ఉంటారు కదా హుయామయ్య అని మీరు చేసుకోండి అని, ఇంతకీ నేను ఎవరున్నాను, ఆవిడ సాధకుడు, నీకే తగిపోతే నేనేం చెప్తానయ్యా అన్నది. అలాగా మళ్ళా మీకు ఒక ఆశాదీపం ఉండొచ్చు, ఏంటి మీకు జపం అనవసరమేమో, ప్రదక్షిణలు అనవసరమేమో, ఎప్పుడు అనవసరం అది, కొడుకులేమనుకోండి మీరు జపం చేసుకోకలేదు, ప్రదక్షిణ చేసుకో, ప్రాణాయామం ఆసనాలు మొట్టమొదటి కండిషన్ ఏం చెప్పాను ప్రాణాయామానికి, ఆరోగ్యం. నాకు ఆరోగ్యం అక్కర్లేదండి, ఆరోగ్యంగానే ఉన్నాను, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావు, రేపేమవుతుందో మనకేం తెలుసు, తెలీదు ఉండొచ్చు ఉండదు. సాయి లాంటి వాడికి ఆరోగ్యం దెబ్బతింది, రామకృష్ణ పరమహంస లాంటి వాడికి ఆరోగ్యం దెబ్బతింది, అరవిందో లాంటి వాడికి ఆరోగ్యం దెబ్బతింది. ఇంకా అంటే మాకు అంత ఆరోగ్యం అన్ఇంపార్టెంట్ అనుకుంటే అన్ఇంపార్టెంట్ అనుకోవచ్చు, దానికే ఉంది. అప్పుడు మీరేం మానేయచ్చు, శాసన ప్రాణాయామం మానేయచ్చు. అప్పుడు మీరు ఇంకా మిగిలింది ఏంటి, మీరు ఇదంతా స్వాధ్యాయము ధ్యానం అది మాత్రం మాంటానికి అర్థమైంది కదా. అంచేత ఇదంతా పెర్మిటేషన్ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా ఒక పెద్ద సైన్స్, సింపుల్ కామన్ సెన్స్. మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనుకుంటే కోరికలే లేకపోతే విషయం మీద జపమే చేయక్కర్లే, ప్రదక్షిణాలే చేయక్కర్లే. సమర్పణ యోగంలో మొదటి మెట్టు అదే. అంటే సమర్పణ యోగం ఎప్పుడు మీకు పలుకుతుంది అంటే కోరికలు లేకపోతే పలుకుతుంది, లేకపోతే కోరికలు తీసేటటువంటి పుణ్య ప్రక్రియ ఉందా, జపము ప్రదక్షిణలు. సమర్పణ యోగం పలుకుతుంది, ఇంకే అంటే నీ కోరిక తీరిపోయేటటువంటిది ఉంది కదా, అడ్డు రాదు ఆ కోరిక నీకు, ఇంకేదంటే అది ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎన్నడూ తీరుతుంది. అంటే తెలియని వాడు ఏం చేస్తాడు, జపము చేసుకుంటాడు, ప్రదక్షిణ చేసుకుంటాడు, సమర్పణ యోగము చేసుకుంటాడు, ఆరోగ్యం ఎందుకబ్బా, ప్రాణాయామము చేసుకుంటాడు, ఆసనాలు వేస్తాడు. సరే సాధ్యాయం ధ్యానం తప్పదు కదా. అంటే ఇంతటి అదనమాట గందరగోళం. అంటే ఈ గందరగోళంలో చాలా ప్రముఖమైనది ఏంటి అంటే గురువులు చెప్పేది, 6 గంటలు ఈ కాలంలో మీరు సమాజానికి 6 గంటలు వినియోగించేసుకుంటే ఇది మీరు తగ్గించుకోవచ్చు. కండిషన్ ఏంటి అంటే ఆ టైం మీరు సమాజం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దానివల్ల మళ్ళా నాకేదో లాభం వస్తుంది అనుకుంటే కోరిక పడింది. కోరిక పడిందంటే ఎక్కడ పోవాలి మీరు? ఇంత లాజిక్ అర్థం చేసుకోండి. సమాజానికి మాత్రమే మీరు మేము పనిచేస్తాము అని ఆ పని చేస్తున్నప్పుడు ఎలా పనిచేయాలి, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో అంత తీవ్రతంగా చేయాలి. సమాజానికి మీరు చేసేటువంటి పని ఆశామాసిగా, నాకు వీలున్నప్పుడు, నా ఇంట్లో పనులన్నీ అయిపోయినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో బాధ్యతలు అవి మీరు చెప్తున్నారా, మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బాధ ఉందండి, నాకు ఇది ఉందండి అని చచ్చినట్టు వెళ్తుంది. అలాగా సమాజంలో నువ్వు చేసేటటువంటి పని నిజంగా నీ కోరికలు కాకుండా సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి దాంతో నువ్వు ఏ పని చేసినా కూడా ఆ తీవ్రతను బట్టి మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు. అది మీరు నిర్ణయించుకోవాలి, తీవ్రత ఎలా ఉంది, ఏముంది, ఎలా ఉంది, అది కూడా ఎంత ఇది రోజు చేసుకోవాలి మీరు కదా. ఈ 6 గంటల కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేసుకోవాలి? రోజు చేసుకోవాలి. అంటే ఇక్కడ తగ్గుదల రావాలి అంటే మీరు రోజు మరి చూసుకోవాలి. మీరు అది రోజు చేస్తాము, ఎప్పుడు చేసుకుంటావు, ఆ మీరు చేసేటటువంటి ఆ కార్యక్రమానికి ఇందులో ఎక్కడ కట్ చేయాలి, మీరు దేన్ని తగ్గించుకోవాలి, అదంతా మీకు రామకృష్ణ పరమహంస యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస యొక్క చరిత్రలో ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర అంటే నా ఉద్దేశం ఆయన జీవిత చరిత్ర అనే కాదు, ఆ పుస్తకాలు అనమాట. రామకృష్ణ మిషన్ లో పబ్లిష్ అయినటువంటి పుస్తకాలు, ముఖ్యంగా వివేకానంద కంబైన్డ్ వాల్యూమ్స్ వచ్చినట్టున్నాయి. 8 బుక్స్ తెలుగులోనూ వచ్చినట్టున్నాయి. మరి తెలుగులో అవి ఎంత స్పష్టంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఉండే ఉంటే బాగానే చేస్తున్నారు. తెలుగులో చదివే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే కొంచెం మీరు సీరియస్గా చదవాలండి, ఒక పక్షాన్ని అర్థం కావు, ట్రాన్స్లేషన్ కదా. అర్థం అవ్వకపోవటం అంటే ఏమి ఉండదు, ఇంకేంటే అసలు అర్థం అయ్యేటట్టు చేసేది గురువులు. ఈ ప్రయత్నం లోపం లేకుండా కనుక మీరు చేస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అందులో దొరుకుతాయి. వివేకానంద యొక్క వాంగ్మయంలో ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పినవి ఇప్పుడు. కానీ యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సింది దేని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం, మనం సమర్పణ యోగం గురించి చెప్పుకుంటున్నాం. కానీ సమర్పణ యోగం గురించి చెప్తే ఇవంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇవంతా చేస్తేనే మీకు సమర్పణ యోగం ఉపయోగపడుతుంది. అందువల్ల సమర్పణ యోగం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అరవిందో, శ్రీరాజ్ శర్మ ఆచార్య లాంటి వాళ్ళు అసలు మనుషుల్లోకే రాలేదు. వాళ్ళు ఇవంతా చేసుకోవాలి కనుక, గురువులైనంత మాత్రాన చేసుకోకపోతే వాళ్ళకి రాదు. ఇంకా అరవిందో ఈ సమర్పణ యోగాన్ని బాగా ప్రాక్టీస్ 1926 నుంచి మొదలెట్టాడు. నవంబర్ 24, 1926 అండ్ డిసెంబర్ 5, 1960 శరీరం వదిలేశాడు. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఆయన మనుషులు కనిపించేవాడు, 3 రోజులు మాత్రమే సంవత్సరానికి. సమర్పణ యోగంలో కొంచెం ఆ గందరగోళం ఉంది. మదర్స్ బర్త్డే ఫిబ్రవరి 21, 22 అప్పుడు కనిపించేవాడు ఒకసారి. సిడ్నీ డే నవంబర్ 24 కనిపించేవాడు. ఆగస్ట్ 15 ఆయన బర్త్డే. ఈ 3 రోజులు కనిపించేవాడంతే. మిగతాదంతా కూడా నిరంతర సాధన. కానీ ఆ నిరంతర సాధన మిమ్మల్ని చేయమని అడగటం లేదు ఆయన. ఆయన చెప్పలేదు కూడా మీరు అలాగే మీరు ఏకాంతంలో గడిపోయి నిరంతర సాధన ఏకాంతం. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఏ పని చేసుకున్నా కూడా దానికి సమర్పణ చేసుకుని చెయ్యి. వినటానికి చాలా సులభంగా ఉంది, అంటే ఇది చేస్తాం మాస్టర్, ఇంకా మిగతా అంతా మేము వదిలేస్తాం. మిగతా 6 గంటలు మీరు అవి చేయాల్సిందే. కానీ సమర్పణ యోగంతో చేసినప్పుడు కోరికల కోసం చేయవు. జపం చేయాలి కనుక చేస్తాం, ప్రదక్షిణ చేయాలి కనుక చేస్తావు. స్వాధ్యాయం చెయ్యాలి కనుక చేస్తావు. ధ్యానానికి కూడా నువ్వు సమర్పణే, ధ్యానానికి కూడా నువ్వు ద్రష్టగా ఉండు. అలాగే మిగతా పనులకు కూడా ద్రష్టగా ఉండండి. ఉద్యోగం చేసుకోండి, మీరు సినిమాలు చూసుకోండి, టీవీలు చూసుకోండి, మీరు ఏం చూసుకుంటున్నారో చేసుకోండి. కానీ చూస్తే ఇది చాలా బాగుంది అని మీకు అనిపించింది అనుకోండి, సమర్పణ ఉన్నట్ట లేనట్ట, కానీ మరి మొదటి రోజే వచ్చేస్తుందా? దానికి తెలుసు మొదటి రోజు మీకు రాదని. నిరంతర ప్రయత్నం, నిరంతర ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఈ 6 గంటలు ప్రోగ్రాంలో మీకు నచ్చిన గంటలు మీరు ఎన్నుకోండి. 6 గంటలు మీరు చేస్తే మంచిది అని నా సలహా. నేను ఖచ్చితంగా అతి త్వరలో ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళబోతున్నాను. నేను అప్పుడు న్యాచురల్గా నాకు మీతో మాట్లాడటానికి టైం ఉండదు. అప్పుడు ఈ టేపులే మీకు ఆధారం అవుతాయి. ఈ టేపుల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి, వాటి మీద రాసుకోండి. ఏం చెప్పాను, అరవిందో అని రాసుకుని డేట్ వేసుకుని కూర్చున్నారనుకోండి ఈ టేప్ మీద, ఈ టేప్ మళ్ళీ ఎక్కడుందో మీరు వెతుక్కోవాలంటే చాలా ప్రాణంతో వస్తుంది. ఎంతవుతుంది కదా, ఖచ్చితంగా నాతో పాటు కలిసి ఆ సాధనను 6 గంటల పాటు చేసుకుని మిగతా టైం అంతా ఏం చేయాలి, 6 గంటల పాటు చేసుకున్నాక సమర్పణ యోగం ప్రాక్టీస్ చేయాలి. ఆ సమర్పణ యోగంతో పాటు అరవిందో శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పారంటే, మీరు ఈ సమర్పణ యోగం చేస్తే గదిలో కూర్చోకండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళని చైతన్యవంతులుగా చేయాలి. అంటే 6 గంటలు సాధన, మిగతా 12 గంటలు సమాజానికి, ఇంకా మిగతా 6 గంటలు నిద్రపోతావో తింటావో ఏం చేస్తావు. అది అతి త్వరలో మొదలెట్టబోతున్నాను నేను. అదంతే నేను చెప్తున్నది ఏంటి అంటే, మీకు అనిపిస్తున్నది December 23rd, 24th, 25th లో మొదలెడతాననే భ్రమలో ఉన్నట్టున్నారు. ఇంకా ముందే మొదలెట్టేసేటటువంటి ఛాన్సులు ఉన్నాయి. ఇంకేంటే దానికి కావలసినటువంటి ఆహార నియమాలు కానీ అవి కానీ నాకు తెలియకుండానే సెట్ అయిపోతున్నాను. నేనే అనుకునే చేయను, అది మాగా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికి అదంతా కూడా వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తాను. చూస్తూ ఉంటే మాత్రము అటు వెళ్తున్నట్టుంది బండి. కానీ అప్పుడు సమాజానికి ఎలా సేవ చేయాలి అనేటటువంటి దాన్ని నేను చేసుకుంటూ పోతా. మీరు నన్ను చూసి ఫాలో అవటమే తప్ప మీకు చెప్పేదేమి ఉండదు. ఇంకా చేయాల్సింది ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని తపస్సు చేసేటటువంటి సాధకులు గురువులకి అక్కర్లేదు, ప్రపంచానికి కూడా అక్కర్లేదు. గురువులకే కాదు ప్రపంచానికి కూడా అక్కర్లేదు. వాళ్ళు నేను పూజలు చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, మాలలు తిప్పుకుంటాం, కూర్చుంటాం, తిప్పుకోండి మీరు, దాన్ని కాదంటే. అందుకే ఇందాక ఈ క్లాస్ మొదలెట్టే ముందే నేను చెప్పాను మీ వయస్సు ఎంత, ఏ వయస్సు, దాన్ని బట్టి మీరు నిర్ణయించుకుంటారు. అందువల్ల మీరు సిగ్గుపడిపోయి మోమాడు పడిపోయి ఏంటి నేను ఏదైనా చిన్న అయిపోయిన చిన్న ఏమంటుంది, 6 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాడు 6 ఏళ్ల కుర్రాళ్ళలాగా ప్రవర్తించాలి. కానీ వాడు 60 ఏళ్ళలాగా ప్రవర్తిస్తే మనం ఏమంటాం, నోరు మీ అంటాం. మీరు గురువులు ఏమంటారు, నోరు మీ అంటారు. వాళ్ళు నోరు మీ అనకముందే మనం ఏం చేయాలి, మీ వయస్సు ఏంటో అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక వయస్సు కోరికలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతే ఏం చేయాలి, జపము దూరదర్శనం, అది ఎంత పెంచుకుంటే మీ కోరికలు అంత తీరుతాయి. ఆరోగ్యము, సమాజంలో ఒక విశేషమైనటువంటి స్టేటస్, గ్రూప్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే అసలు గురువులకి మేము సేవ చేయగలుగుతాం. కానీ ఇదంతా చేసుకున్న సమాజానికి సేవ చేయటానికి ఇందులో కటింగ్ నేను ఒప్పుకోను. నా దగ్గరికి వచ్చేవాళ్ళకి నేను 6 గంటలు చేసుకున్నాకే సమాజంలోకి వెళ్దామని నిర్ణయించుకున్నాను నేను. ఇంకా సమాజానికి ఎలాంటి సేవ చేయాలి ఇంకా నాకు ప్రణాళిక ఏం రాలే. కానీ మీకు 3 ప్రణాళికలు ఇచ్చి ఉన్నాను నేను. మొట్టమొదటి ఏంటి అంటే గాయత్రి, లలిత, భాగవత, విశ్వ ఏకీకరణ యజ్ఞాలు. ప్రతి వారము ఆ యజ్ఞాలు జరిగేటట్టు చూసుకోండి. ఆ సేవ ఖచ్చితంగా గురువులు గుర్తుంచుకుంటారు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. అంచేత ఆ యజ్ఞాలు మీరు చేస్తున్నప్పుడు ఎక్కడ చేస్తున్నా, ఎంతమంది వచ్చారు అని కాదు, ప్రతి వారం జరగాల్సిందే మీరు అనుకున్న చోట. వస్తే ఓకే, రాకపోతే వస్తుంది. కానీ ఆ యజ్ఞాల్లో కటింగ్ షాట్స్ ఏం చేయకండి. కటింగ్ షాట్ అంటే మంత్రాలు తగ్గించేసి అక్కడ ఏ కర్మకాండ ఏ విధంగా చెప్పబడిందో అలాగే మీరు చేయాలి తప్ప. సుమారు అదే 3 గంటలు పడుతుంది కొత్తలో, బాగా అలవాటు అయిపోతే 2-2.5 గంటల్లో అయిపోతుంది, అలవాటు అయిపోతే బాగా సినిమా టైం అనమాట. ఆ సినిమాకి 3 గంటలు పోయి కూర్చుంటున్నాను కదా. కానీ ఇది ఒక యజ్ఞము, గాయత్రి లలిత భాగవత విశ్వీకరణ. రెండోది మహాలక్ష్మి సాధన. ఈ మహాలక్ష్మి సాధనకి యాక్చువల్ గా ఇంకా నేను పరిపూర్ణమైనటువంటి రూపకల్పన చేయలేదు, కానీ చేసినంత వరకు మీరు మొదలు చేయవచ్చు. దానికి ఇంకా ఓ యజ్ఞం లాంటి ఒక రూపకల్పన ఇంకా చేయలేదు, కానీ మహాలక్ష్మి సాధన కూడా చాలా అవసరమే. ఈ మహాలక్ష్మి సాధన ఏం చేస్తుంది అంటే, మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉండేటటువంటి స్థితిలో మీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది. మీకు చేసినటువంటి వాళ్ళకి, ఆ చేసినటువంటి వాళ్ళకి రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వాడు అంటే డబ్బు సంపాదించాడు, డబ్బు సంపాదించాక కొడుకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వాడి ఇష్టమని అర్థమవుతుంది కదా. అంచేత మీ మహాలక్ష్మి సాధన ఎవరికి కూడా ఉపయోగపడుతుంది, మీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడుతుంది, స్నేహితులకు ఉపయోగం. డబ్బు ఎలా ఉపయోగపడుతుందో అలా మీ ఇష్టాలు ఎవరికి ఇస్తారు ఏంటి. ఈ మహాలక్ష్మి సాధనలో నెలకి 5 రోజులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ 5 రోజులు మీరు తప్పనిసరిగా చేసుకోండి. నిజంగా సంపద కావాలి, ఆరోగ్యం కావాలి, నా కుటుంబానికి వనరులు కావాలి, మీరేం మోమాటపడకలే, ఎందుకు కాకూడదు, విష్ణువుకే కావాలి వనరులు, అందరికీ కావాలి. సుఖంగా ఉండదని ఏ గురువు అనలే, కానీ నువ్వు సుఖంగా ఉండదలుచుకుంటే దానికి కావాల్సినటువంటిది ఏంటి అంటే ఈ మహాలక్ష్మి సాధన మీరు చేసుకోండి. ఈ మహాలక్ష్మి సాధన కృష్ణపక్ష త్రయోదశి చతుర్దశి అమావాస్య, దాని తర్వాత శుక్లపక్ష ఏమంటారు దాన్ని పాద్యమే ద్వితీయ, ఈ 5 రోజులు మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా గురుపుష్య యోగం అని ఒక కొన్ని సంవత్సరానికి ఓ 6 నెలలు 8 నెలలు మీకు తగులుతుంటది. క్యాలెండర్ చూసుకోండి, గురువారం అయి ఉండాలి, ఆ రోజు పుష్యమే నక్షత్రం అయి ఉండాలి. రేపు కిందసారి నవంబర్ 4వ తారీఖున వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 2వ తారీఖు రాబోతోంది. ఆ రోజు కేవలము పాలు తాగి ద్రవాహారం మీద దాన్ని చేసుకోండి. ఆ పుష్యమి నక్షత్రం ఎప్పుడు ప్రవేశిస్తోందో చూసుకోండి, అప్పుడు గురువారం గడియలు సూర్యోదయం అయి ఉండాలి. అదే టైమింగ్ చూసుకోండి, అది నాకు క్యాలెండర్ లో ఉంటుందమ్మా, క్యాలెండర్ లో టైమింగ్ చూసుకోండి. ఈసారి డిసెంబర్ 2 వచ్చేటటువంటిది మాత్రము పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంది, ఆ లోపల ఆ సాధన పూర్తి చేసుకోవాలి మీరు. ద్రవాహారం మీద ఉంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి, ఇంకా మీ పని డైల్యూట్ అవుతూ ఉంటుంది, ఇంకా మీరు మీ సాధన బట్టి మీ తీవ్రత బట్టి. గురుపుష్య యోగము అంటాను దాన్ని, అది మీరు క్యాలెండర్ చూసుకుని డిసెంబర్ 2 తర్వాత క్యాలెండర్ నా దగ్గర లేదు డేట్స్ మీకు చెప్పడానికి, కానీ వస్తుంది క్యాలెండర్ త్వరలో, వీలవుతే నేను చూసి చెప్తాను నేను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సంవత్సరం మొత్తం మీద ఒక 8-9 నెలలు గురుపుష్య యోగం వస్తుంది, అది ఎక్స్ట్రా అనమాట, చాలా పవర్ఫుల్ గా మీకు ఉపయోగపడుతుంది. కానీ ఎవరికి ఉపయోగపడుతుంది, 5 రోజులు చేసినటువంటి వాళ్ళకి. ఎక్స్ట్రా క్లాస్ పెట్టి గురువు కాలేజీలో టీచరు నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటాను, ఎక్స్ట్రా క్లాస్ సబ్జెక్ట్ పూర్తి అవటం లేదు అంటే ఆ ఎక్స్ట్రా క్లాస్కే వెళ్ళి రెగ్యులర్ క్లాస్ ఎక్కొట్టాడు అనుకో ఎవడైనా. అలాగా రెగ్యులర్ గా మీరు ఈ 5 రోజులు చేసుకోవాలి. అది కాకుండా మీకు కావాలంటే ఆ టీచర్కి ఒప్పుకుంటే ప్రకృతి ఒప్పుకుంటుంది. గురుపుష్యయోగం వచ్చింది అంటేనే అర్థం ఏంటంటే ప్రకృతి నీకు ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటుంది ఆ టైంకి. ఇంకా మీరు చేసుకోవాలి, ఆ టైమింగ్ కాస్త చూసుకోండి. ఖచ్చితంగా నేను వీలవుతుంది నాకు, నేను చెప్తాను మీకు ఆ డేట్స్ ఎప్పుడు, ఈ లోపల మీరు చూసుకోండి, అదేంటంటే కష్టం కాదు. అందులో మహాలక్ష్మి సాధన. కానీ మహాలక్ష్మి సాధనలో యజ్ఞాన్ని నేను ఇంకా జోడించలేదు, కానీ యజ్ఞం కలపాల్సి ఉండే ప్రతిదానికి. ఏ పని మనం చేసినా భారతీయ సంస్కృతిలో పుట్టుక దగ్గర నుంచి అంత్యేష్టి వరకు యజ్ఞకర్మ ఉంటుంది మనకి, సంస్కారం అంటే అంతే కదా, అంటే యజ్ఞం కలపాల్సిందే. మరి ఆ యజ్ఞం 8 గంటల పాటు కలుపుతాను, ఎంత చిన్న యజ్ఞం చేస్తాను, ఎంత పెద్ద యజ్ఞం చేస్తాను నాకు తెలియదు, ఇది మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు జిల్లేల ముడిలో ఈ మహాలక్ష్మి సాధన ఇవ్వబడింది. మసగా సాధన వస్తూ ఉంటాయి మనం చేసేవాళ్ళ దగ్గరికి. ఇంకా మీరు అది చేసుకుంటూ ఉంటే మీకు లేని అనేది మాత్రం గ్యారంటీగా ఉండదు, గ్యారంటీగా ఉండదు ఈ మహాలక్ష్మి సాధన చేసినటువంటి. కానీ మహాలక్ష్మి సాధన చేసేటటువంటి వాళ్ళకి దీపావళి నాడు దాని పూర్ణాహుతి ఉంటుంది, మహాలక్ష్మి సాధన యొక్క పూర్ణాహుతి. మాస శివరాత్రులు చేసుకుంటూ మహాశివరాత్రి పూర్ణాహుతి, మాస సంక్రాంతులు చేసుకుంటూ మహాసంక్రాంతి దాని పూర్ణాహుతి లాగే ఈ మాస మహాలక్ష్మి సాధనలు చేసుకుంటూ దీపావళి అమావాస్య ముందు వచ్చేటటువంటి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమదీపి, భగని హస్తభోజన్ యమదీపి అనేది ఆ పేర్లలోనే మీకు తెలుస్తుంది కదా అది ఎలా ఉపయోగపడుతుందో. అంతేత దీపావళి నాడు కూడా మనం మర్చిపోయాం, అసలు ఈసారి దీపావళిలో నాకు అసలు దీపావళి అనే అనిపించకండే, ఏదో తప్పకాలి తక్కు కాదు. చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే కాస్త పెరిగిపోయిందండి అని చెప్పి అయితే లేదు, ఏం కాస్త పెరిగిపోయినా 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి సినిమాలు చూస్తున్నారుగా, కాస్త కాదు అక్కడ దాని విలువ అర్థం కాలేదు చాలా మందికి. చాలా గొప్పగా ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడు అంటే, ఢిల్లీలో కొంతమంది స్కూల్ పిల్లలు దీపావళి నాడు మేము దీపాలు వెలిగించాము, ఆ డబ్బంతా కూడా మేము ఇంత మంచి కార్యాలకి డొనేట్ చేస్తున్నాం, ఎంత మంచి పని చేశారు అంటే నీకు గుర్తు లేదురా అని పెట్టా. ఈ దీపావళి నాడు దీపాలు వెలిగించకపోతే దాని తర్వాత వచ్చేటంటే కార్తీక మాసం నాడు మీరు దీపాలు వెలిగించుకోకపోతే మీ జీవితం అంతా అంధకారమై అయిపోతుంది. మీరు అనుకుంటే ఏం లాభం, ప్రకృతి నియమాలు మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఈ క్లాస్ పెట్టే ముందు ఏం చెప్తాను కండిషను, మీరు ముందు ఐదు దీపాలు వెలిగించండి చాలు, ఆ జ్ఞానజ్యోతి మీకు వెలిగిపోతుంది. ఎప్పుడు ఎలాగా తెలియదు, మనం ఎప్పుడో మంచి పని చేస్తామని తెలియకుండా. నేను ఎప్పుడు ఒక టాపు ఉదాహరణ ఇస్తాను. ఒక కర్కోటకుడు ఒక గురువుని తన్నాడు 95,000 సంవత్సరాల కిందట. మంచి నీళ్ళు అడిగాడు, వీడు క్రూరుడు, వాడు ముసలాయన, మంచి అడిగితే ఏంటరా ముసలా చావుకు దగ్గరగా ఉన్నావు చావని కాలు తాచి కొట్టాడు. కొట్టినప్పుడు ఈ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి తోలు సంఖ్యలో ఉన్న 2 చుక్కల నీళ్లు గురువు నోట్లో పడ్డాయి. ఇవ్వలేదు వీడు, అన్నాడు. అయినా ఏమైంది, 95,000 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చేత గురువులు 2 అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు రచింపజేశారు ఆ 2 చుక్కలకి. అయితే ఇప్పుడు మీరు వెలిగించుకునే దీపం మీరు ప్రాణాయామాలు అవి చేస్తే తొందరగా తోసుకొచ్చేస్తే. ప్రాణాయామాలు చేయలేదు అనుకో, 8,000 సంవత్సరాలు పడితే పట్టని, దానికే ఉంది ఉపయోగం మాత్రం గ్యారంటీగా ఉంటుంది. అంతేత దీన్ని అర్థం చేసుకోండి, ఇది ఈ యజ్ఞ ప్రక్రియ ఎలాగా మారుతుందో. ఇంకా నేను ఎందుకంటే ఆ సాధనలో నేను మొదలెట్టలేదు, ఇంకా మహాలక్ష్మి సాధన నేను మొదలెట్టకుండా ఏం దిగదిగా చేస్తే తెలుస్తుంది. కానీ మహాలక్ష్మి సాధన మీరు మొదలెట్టేసుకోవచ్చు. ఇంకొకళ్ళు నన్ను చాలా మంది అడుగుతారు ఇది ఎప్పుడు చేసుకోవాలి అని. రోజు చేసుకోవచ్చు, కానీ రోజు గంటలు గంటలు చేసుకోక్కర్లేదు, ఒక పారాయణలాగా మీరు చేసేసుకోండి దాన్ని. ఈ 5 రోజులు ప్లస్ గురు పుష్య యోగము వచ్చినప్పుడు మాత్రము దానికి ఒక విశేషమైనటువంటి సాధనా విధానం ఉంది. ముందు చదవాలి, మళ్ళా వెనక్కి వెళ్ళాలి, మళ్ళా ముందుకు రావాలి, అది ఒక పారాయణ అవుతుంది. రోజు మీరు పారాయణ చేస్తున్నప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి, అర్థమైనా నేను చెప్పింది ఏంటో, ఒకసారి రీడింగ్ ఇచ్చేస్తే చాలు ఇది రోజు చేసుకోవచ్చు. దాన్ని ఆ మంత్ర జపము అది నేను చేసుకోలేమండి, మేము పారాయణ మాత్రమే చేసుకుంటాము. ఖచ్చితంగా చేసుకోవచ్చు మీరు, అంటే దానికి ఏంటుంది అంటే అండన్యాస కరన్యాసాలు అవంతా ఉంటాయి కదా, మాలని శుద్ధి చేయటం అవంతా అరగంట ప్రక్రియ ఉంటుంది. అది కూడా మాకు వద్దండి, మేము డైరెక్ట్ గా మంత్రాలతో స్టార్ట్ చేసేస్తాం. పారాయణ శ్లోకాలు పారాయణ మీరు చేసుకోండి, రోజు చేసుకోవచ్చు, అది ఫలితం ఉంటుంది. మీరు అది మామూలు కాదు, అందులో 3 మహాశక్తుల కలియక ఉంది అసలు. అది యాక్చువల్ గా మహాలక్ష్మి సాధన అని చెప్తున్నాం, కానీ అందులో సరస్వతి బీజ మంత్రాలు ఉన్నాయి, దుర్గా బీజ మంత్రాలు ఉన్నాయి, మహాలక్ష్మి బీజ మంత్రాలు ఉన్నాయి. మహాలక్ష్మి మీద స్ట్రెస్ ఎక్కువ ఉంది అక్కడ. కానీ యాక్చువల్ గా నేను నిజంగా చెప్పుకుంటే అది మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి సాధన అది. మూడు కావాలి, జ్ఞానము కావాలి, శక్తి కావాలి, వనరులు కావాలి. వనరులు ఎక్కువ ఉంటే మంచిది కదా. ఇంకా మహాలక్ష్మి దాని మీద చాలా ఎక్కువ ఉన్నది. అందులో ఉన్నటువంటి మంత్రం మూల మంత్రం, ఆ మూల మంత్రాన్ని మీరు నిరంతరం జపంలాగా పెట్టుకోవచ్చు. ఓం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి. గాయత్రి మంత్రం మొదలు ఈ మంత్రాన్ని మీరు నిరంతరం చేసుకోవచ్చు. కానీ గాయత్రి మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోజుకి మూడు మాలలు మాత్రం చేసుకుంటూ ఉండండి. మాకు మహాలక్ష్మి కావాలి, ఏమి మీరు నోమాట పడకండి. మీరు కనుక మానసిక స్థితి కరెక్ట్ గా ఉంచుకుని చేస్తే ఈ అంబానీలు వాళ్ళు మీ ముందు నిలవలేరు. కానీ చెప్పే కదా, ఏకాగ్రత పెట్టి. క్లాసులో లెక్చరర్ పాఠం చెప్తున్నాడు, గోల్డ్ మెడల్ వచ్చే స్టూడెంట్ ఆ క్లాస్లోనే ఉంటాడు, ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ఆ క్లాస్లోనే ఉంటాడు. గురువు ఏం తప్పు లేదు అక్కడ, తప్పు ఎవరిది? ఇంకా ఆ మంత్ర జపం మీరు ఎంత సాధన చేస్తారు. మహాలక్ష్మి సాధనకి మంత్ర జప సంఖ్య 32 లక్షలు. మంత్ర జపం, మంత్రం ఏంటో మీకు అర్థమైంది కదా. ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి మహాలక్ష్మి. ఓం లేదు మంచిది మహాలక్ష్మి. చూడండి అక్కడ ప్రింట్ చేసి ఉందని మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ గాయత్రి మంత్రాన్ని రోజుకి మూడు మాలలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. దానికి కారణాలు నేను మీరు గాయత్రి మంత్రం వదిలిన మిగతా పట్టుకోకండి. కానీ నేను మీకు కన్సెషన్ ఇస్తున్నాగా, గంట సేపు గాయత్రి మంత్రం మొదలు మీరు గంట సేపు చూసుకోండి. ఏమో చూసుకోండి, దాంతో మీరు జపం చేసుకోమన్నాను. కానీ మహాలక్ష్మి సాధన చేసుకుని మహాలక్ష్మి యాంగిల్ వేస్తుంది. కానీ ఈ మహాలక్ష్మి సాధన పేరుకి మహాలక్ష్మి సాధనే కానీ ఇది మహా సరస్వతి మహాకాళి. మీరు లక్ష్మి సరస్వతి కాళి అనలే నేను, ఆ తేడా మీరు అర్థం చేసుకోండి. ఇది మహా సరస్వతి. దిగండి రంగంలోకి, ప్రవేశం చేసుకోండి. మీరు గంటలు గంటలు చేసుకోండి. మీరు లెక్క పెట్టుకోండి, ఒక గంటలో ఎంత అవుతుందో, 32 లక్షలు చేయడానికి ఎంత టైం పడుతుందో చేసుకోండి. చేసుకోండి, ప్రదక్షిణాలు చేసుకోండి. రాజరాజేశ్వరి గుడి కూడా ఉంది ఇక్కడ సాయి. దాంట్లో రాజరాజేశ్వరి అంటేనే అర్థం ఏంటి అంటే మూడింటి కలయిక. ఆవిడ ఏ మూడింటి కలయిక అక్కడ చూసుకొచ్చింది ప్రదక్షిణాలు. ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాను? అది మాత్రం కన్ఫ్యూషన్స్ ఏమి ఉండవు అమ్మా. ఈ మంత్ర జపం చేసుకుంటూ చేసుకోవచ్చు మీరు. కానీ ఈ ప్రదక్షిణాలు ఒక గంట పడుతుంది కనుక నేను మంత్ర జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసేసాను కనుక గంట మంత్ర జపం అయిపోయింది, ఇది ఆచారండి. కూర్చుని మంత్ర జపం చేసేది చేసేది ప్రదక్షిణాలు ప్రదక్షిణాలే. కానీ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు మంత్రం చేసుకోవచ్చు. కానీ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మీరు చేసుకునేటటువంటి మంత్ర జపము 32 లక్షల మంత్ర జపంలో కలపటానికి వీల్లేదు. నేను చదివానండి ఇంట్లో, పరీక్షలు రాయను అన్నాడు అనుకో స్టూడెంట్. నాకంతటా వచ్చండి మొత్తం ఫార్ములా నేను ఇంటి దగ్గర రాశాను, మీరు కావాలంటే చూడండి. పరీక్షలో రాయవు నువ్వు, ఎందుకంటే ఇంట్లో రాశావు, మార్కులు పడతాయా? కామన్ సెన్స్ ఉండాలి మీకు. ఇదంతా విద్య ఇది. ఇందుకో ఆధ్యాత్మిక జగత్తులో భలే రోగాలు ప్రవేశించే అంచేత నేను ఇంత స్పష్టంగా గోరుగోరామని చెప్పాల్సి వస్తాను. ఎందుకంటే ఇదంతా అయ్యాక మళ్ళా వ్యాఖ్యానం చేస్తాను చూడండి, గ్యారంటీగా చెప్తున్నాను. మీరు తర్వాత ఇవాళ వేయకపోవచ్చు మీరు. ఎందుకంటే ఇవాళ కొంచెం దోష ఎక్కువైపోయిందేమో, ఇంకా ఏమంటే ఏమవుతుందో. ఇదే తడుగుదాలే కన్సెషన్ ఇవ్వడైనా నేను ఇవ్వవచ్చు. పిల్లవాళ్ళని నా కాలేజీలో మాస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అంటారు. అంటారా అందా చెప్తాం, చెప్పామంటా. కానీ అదే చదువుకోవాలని వెళ్ళారనుకోండి, ఇజ్ ఇట్ గుడ్? కన్ఫ్యూషన్స్ అంటే అంతే, జరగవచ్చు జరగకపోవచ్చు. కానీ సాధారణంగా గురువు చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పరీక్షలో రావచ్చు, కానీ ఒకసారి రావు. మరి ఏంటి సేఫ్? ఎన్నో కన్ఫ్యూషన్స్ అర్థమైంది కదా. అంతేత మొదటిది గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఆ యజ్ఞం మీరు చేయించండి మనుషులకి చాలా అవగాహనతో చెప్పండి. దానివల్ల వాళ్ళకి ఏ లాభాలు వస్తాయో, ఎందుకు అది చేయిస్తున్నాము. నిన్ననో మొన్న చెప్పాను దీని గురించి. నేను దానికి ఒక ప్యాంప్లెట్ లాగా తయారు చేసుకోండి మీరు, రాసుకోండి. అంటే ఇట్స్ ఓకే మా, నేను చెప్తున్నాను వచ్చినా, ఎందుకంటే ఇవాళ క్లోజ్ అయిపోయాక మళ్ళా నెల తర్వాత వస్తాను నేను. ఈ మధ్య కాలంలో ఒకరోజు రెండు రోజులకు నేను వస్తాను మళ్ళా. హలో. అందువల్ల ఈ విశ్లేషణ సమాజ సేవకి, గురువుల యొక్క కార్యక్రమానికి మీరు ఇవన్నీ కూడా ఒక మహాలక్ష్మి సాధన మీరు ఎంతమందికి కావాలంటే అంతమందికి చెప్పండి. కానీ నియమాలు స్ట్రిక్ట్గా ఉండండి. సాధన స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, ఎందుకంటే ఇవంతా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇవంతా చెప్పకుంటే మేము మామూలుగా పళ్ళు తోగకుండా చేసేవచ్చా మాస్టర్? సాధన అమ్మా ఇది, మహాలక్ష్మి సాధన. దానికి తగిన యెల్లో కలర్ ఎక్కువ ఉపయోగించుకోండి ఆహారంలో. పక్కలు కానీ ఎల్లో వేరు, కాషాయం వేరు. ఆ తేడా మీరు మనసు, ఆ పంచరంగు ఎల్లో, ఆ మెడ మీద ఉన్నది ప్యూర్ ఎల్లో కాదు. తేడా అర్థమవుతుందా మీకు? ఇది అసలు ఎల్లో కానీ కాదు. నేను చెప్పిన రంగు ఏంటి? ఎల్లో. అది గుర్తుంచుకోండి. ఎల్లో కలర్ చాలా ఉపయోగించుకోండి. వీలైతే ఎల్లో ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఎల్లో గాజు గ్లాసులు కానీ దొరుకుతాయి, వాడండి. ఈ సాధన చేస్తున్నప్పుడు ఎదురకుండా ఆ గ్లాస్తో మంచిని పెట్టుకోండి. ఎల్లో కలర్, ఎల్లో 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 కలర్ సాధనప్పుడు. పడుకునేటప్పుడు వాడుకోండి. సాధన చేసేటప్పుడు ఎల్లో బట్టలు వేసుకోండి. బయట మీరు ఎల్లో బట్టలు వేసుకోవక్కర్లేదు, వేసుకున్న అభ్యంతరం లేదు. మహాలక్ష్మి సాధకులు ఈ డ్రెస్ వేసుకుంటారని అందరికీ తెలిస్తే తప్పే ఉంది. లాట్ ఆఫ్ ఎల్లో, చాలా పవిత్రంగా భౌతికమైనటువంటి పవిత్రత మాత్రం మీరు చాలా బాగా పాటించండి. ఆడవాళ్ళకు వచ్చేటటువంటి ఇంకొక అనుమానానికి నా దగ్గర జవాబు ఏంటో తెలుసు కానీ మీరు చేసుకోవచ్చు. ఆ రోజుల్లో కూడా ఎటువచ్చి ఆరతి ఇవ్వకండి, పూజలు చేయకండి. ఎలా అర్థం మీరు మంత్రాలతో మీరు చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఆ బీజ మంత్రాలతో వస్తూ ఆరతి పూజలు చేయండి. దేవుడు ముందు కూర్చోవచ్చు, ఎందుకంటే దేవుడు ఆ ఫోటో దగ్గరే లేడు. నా దృష్టిలో అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు. మరి ఈ రూల్ ఎందుకు చెప్తున్నారు మాస్టారు? యాక్చువల్ గా నాకు ఈ రూల్ ఇష్టం లేదు. నేనైతే ఆ రూల్ పాటించమన్ను. కానీ వచ్చిన గొడవ ఏంటంటే దీంతో పాటు ఇంకో పేరు కలిసి ఉంది, విద్యారణ్య స్వామిల వారి పేరు కలిసి ఉంది. ఆయన ఇచ్చినటువంటి సాధన ఇది. ఇంత ఋషి ప్రణీతమైనటువంటి సాధనలో నాదేమి పెట్టడానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేనేం మార్చగలను? ఇంతవరకు మార్చాను, అదే గొప్ప. మీరు ఆ రోజుల్లో కూడా మంత్రజపం చేసుకోండి అని, ఇంకేంటి మీరు ఎలాగో చేసుకుంటారు. ఇది అలవాటు అయిపోయాక ఆ రోజు మీరు వద్దనుకున్నా కూడా మనసులో వస్తుంది కదా, వచ్చేదేదో సాధనగా చేసుకోండి. అర్థమైంది కదా, అందుకు ఆ కన్ఫ్యూషన్ ఇచ్చింది. కానీ పూజలేదు, ఇంకేంటి మన ఋషులు ఒప్పుకోరు. కానీ విద్యారణ్య స్వామి ఇప్పుడు వస్తే ఏం చెప్తాడు? మాకు ఆయన ఏమైనా చెప్తే, ఆయన ఏమైనా మార్చమంటే గ్యారంటీగా మారుస్తానని చెప్పాక ఈ సాధన నేను చేయలేదు. నాకు తెలిసి నేను సాధన చదవటం చదివాను దాన్ని చాలాసార్లు, కానీ ఒక సాధనగా నేను చేయలేదు. కనుక ఈ లిమిటేషన్స్ ఇస్తున్నాను మీకు. కానీ ఇదేం మీరు చేయలేని లిమిటేషన్స్ ఏం కాదు కదా. గురు పుష్యయోగం నాడు అంటే గురువారంతో కలిసి పుష్యమి నక్షత్రం వచ్చినాడు, ద్రవాహారం మాత్రమే తీసుకుని చేయండి, ఎక్కువ ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదా. యజ్ఞ విధానం నేను తర్వాత మీకు అందజేస్తాను. దీని తర్వాత మూడవది పూర్ణిమ నాడు చేసుకోదలనేటువంటి యజ్ఞం, మహాకాల చక్రవర్తి యజ్ఞం. ఇది కేవలము కుండలిని సాధకులకి మాత్రమే. కుండలిని సాధన ఏం చేస్తా మాస్టారు అంటే, నేను వాళ్ళకి వీరుగా కుండలిని సాధన గురించి చెప్తాను. నేను వేరుగా చెప్తే కొత్తగా ఏమీ లేదు. మీరు పుస్తకాలు తిరిగేస్తే అన్నీ అక్కడే ఉన్నాయి. నేను కొత్తగా ఏం చెప్తాను? కానీ కొంచెం నేను తపస్సులోకి వెళ్ళదలుచుకున్నాను. నేను తపస్సు చేయదలుచుకున్నప్పుడు మిగతా గురువులందరూ చేసేటటువంటి సాధన ఏంటంటే, వాళ్ళు వాళ్ళ యొక్క తపశక్తితో చేశారు, వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు, అది ప్రపంచానికి పంచారు. నేను వాళ్ళ శక్తితో చేసేవాడిని, అంటే నేనే ఒక పెద్ద పారిశ్రామిక అనమాట, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాడిని. అంచేత నేనేమనుకున్నానంటే, నేను వాళ్ళ మీద పడి వాళ్ళని జలగలాగా తీర్చుతూ ఉంటే నాతో పాటు ఇంకా 20-30 జలగలు వస్తే తప్పేంటి? నేనే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాను. శక్తి జలగలన్నాను, నేనే అక్కడ భావం అర్థం చేసుకుంటే తప్ప నేను అదే అంటున్నాగా, నన్ను జలగతోనే పూర్చుకున్నాగా. అంటే నాకున్నటువంటి శక్తి అనేది తపస్సుకి, కానీ వాళ్ళు ఉందమ్మా సరే మంచిదమ్మా. అంచేత ఆ తపస్సు కొంచెం తీవ్రంగా చేయదలుచుకున్నాను. 6 గంటలు నేను చేస్తానని చెప్పింది అర్థమైంది కదా మీకు. ఇది కాక ప్రపంచంలోకి ఇంకా ఒక గ్రూప్ గా మీరందరూ కలిసి నాతో పాటు వస్తే ఓకే, లేకపోయినా నేను ఒక్కడనే వెళ్తా సమాజంలోకి. ఇవన్నీ కూడా కుండలిని సాధనలో భాగాలే. ఇంకేత మాకు వీలవుతుంద మాస్టర్, వీలవుద మాస్టర్, నీకు వీలు కాలేదంటే ఇంకా టైం రాలేదన్నమాట. ఎందుకంటే నేను చేయగలిగేది ఏమీ లేదు అక్కడ. ఇంకేత మీకోసం నేను ఆ సాధన ఏమి దిగజార్చలేను కుండలిని సాధనని. కానీ కుండలిని సాధన మొత్తము కూడా శంకరాచార్య వారి మీద ఆధారపడి చెప్పింది. సమయాచారము అని చెప్పేవాడు మన ఆది శంకరాచార్య వారు. బేసిస్ ఏంటి అంటే లలితా సహస్రనామము సౌందర్యం. ఇంకా అది మీరు కాస్త పేజీలు తిప్పితే మీకే అర్థమైపోతుంది. మహాకాల చక్రవర్తి యజ్ఞం ఆల్రెడీ మీ చేతుల్లో ఉంది. ఇప్పటికే మీరు కాస్త అక్కడ మారేది ఏంటి అంటే శ్రీచక్రోపాసన బదులు శ్రీ మహాకాల చక్రవర్తి యంత్ర ఉపాసన జరుగుతుంది. దానికి ఏ విధమైనటువంటి రూపకల్పన చేస్తాను అవి అంటే ఖచ్చితంగా మనకి ఇళ్లలో కుదరదని ఒక ఆశ్రమం కావాల్సి వస్తుంది, ఒక పీఠం కావాల్సి వస్తుంది. మహాకాల చక్రవర్తి పీఠం అను తెలియదు నాకు దానికి ఏ విధమైనటువంటి రూపకల్పన జరుగుతుంది. మరి ఆ పీఠం ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఏం చేయబడుతుంది అందరికీ చెప్తూనే వస్తున్నాను నేను. ఇంకక్కడ మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది మీరు ఆఫర్ ఇవ్వటానికి నాకు. ఇక్కడ పెట్టుకోండి మాస్టర్, నేను దానికి తగిన వసతులు ఏర్పాటు చేస్తాను. మీరు మాకు చెప్పలేరు మాస్టర్ అనకండి, మీకే కాదు మీ ద్వారా మీరు ఎవరికైనా ఇది చెప్పచ్చు. నేను ఒక పీఠం పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అది మాత్రము ఆశామాసి సాధకులకి కాదు, కుండలిని సాధకులకి. ఆ కుండలిని జాగరణ సాధకులకి ఈ మహాకాల చక్రవర్తి యంత్రంతో చెప్పబోయేటటువంటి పీఠంలో ఆ సాధకులు మాత్రం అక్కడే ఉండాల్సి వస్తుంది. నేను తిరుగుతూ ఉంటాను నేను, కానీ ఆ నియమాలన్నీ పాటిస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నేను పాటించన్నటువంటి నేను మీకు పెట్టను, అది మాత్రం మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీకు ఛాన్స్ దొరికింది కదా అని శాడిస్తూ ఉంటారే ఖచ్చితో, ఇది చేయి ఇది చేయి, నేను చేయకుండా మీ చేసి చేయించను. నేను బాగా చేసిన తర్వాత నేను 100 టైమ్స్ చేస్తే మీకు 50 టైమ్స్ కంటే కూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వను. కానీ మీరు కలిసి సాధన చేసుకోవాలి, కలిసి సాధన చేసుకున్నాక గ్యాప్ ఇంటికి వెళ్ళి రావడానికి అది దానికి ఉంటుంది. అది అదేదో మీరు మళ్ళా పీఠంలోకి వచ్చి ఉండిపోమని నేనేం చెప్పటం లేదు, కానీ ఆ సాధనలు మాత్రం పీఠంలోనే చేసుకోవాలి తప్ప మేము ఇళ్లలో చేస్తామంటే మాత్రము కుదరదు. కుండలిని సాధన, కుండలిని జాగరణ సాధన. ఎందుకు కుండలిని జాగరణ సాధన అంటున్నాం అంటే గురువుల యొక్క ప్రణాళికలో వేగం తీసుకురావాలి అంటే కుండలిని జాగృతమైనటువంటి శిష్యులు ఉంటేనే వేగం వస్తుంది. లేకపోతే వేగం రాదు, జరుగుతుంది కానీ స్పీడప్ అవ్వదు. ఆ స్పీడప్ అవ్వటానికి ఎక్కడ ఆ పీఠం పెట్టాలి, ఏ స్థలంలో పెడతాము, ఇదంతా కూడా దొరికిన వనరులు ప్లస్ సాధన. అదేంది కదా అంటే ఈ 3 యజ్ఞాలు, మహాకాల చక్రవర్తి యజ్ఞము, శ్రీ మహాలక్ష్మి యజ్ఞము, గాయత్రి, దళిత, భాగవత, విశ్వ ఏకీకరణ యజ్ఞాలు. దీన్ని మీరు నిన్నగా రూపకల్పన చేసుకోండి. ఇందులో మహాకాల చక్రవర్తి యంత్ర పూజ పూర్ణిమ నాడు జరుగుతుంది. ఆ యంత్ర పూజ పీఠములో జరిగేటటువంటి రోజు అందరూ ఆహ్వానించలే, సాధకులకి మాత్రమే కాదు అది, అందరూ ఆహ్వానించలే. తీర్థప్రసాదాలు లేదు. మరి ఆ తీర్థప్రసాదాల రిజల్ట్స్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అన్నది కూడా నేను ఒక వైజ్ఞానికంగా సైంటిఫిక్గా ఇదిగో ఇది ఇలా ఇస్తున్నాము, దీనివల్ల మీకు ఈ ఫలితాలు రావాలి ఇంకొక దాన్ని గురుదేవులు ఏమని చెప్పారు అంటే వైజ్ఞానిక ఆధ్యాత్మిక సైంటిఫిక్ రీజియన్ జరుగుతుందా లేదా కాదు, జరిగి తీరాల్సిందే. కానీ అది సాధకుల వల్ల జరుగుతుంది, నేను ఒక్కడిని చేయగలుగుతానని నేనే అనుకోవటం లేదు. అంచేత ప్రణాళిక మొత్తం అర్థమైపోయింది కదా. అంచేత మనం 2 నిమిషాలు ఏం చేద్దాం, ఇప్పుడు సమర్పణ యోగం చేసుకుందాం, చూద్దాం ఆ గురువుల మంది ఎలా ఉపయోగించుకుంటారో ఏం చేస్తారో. కళ్ళు మూసుకోండి. ఇంత సమర్పణే గురువుకి, మీ ఇష్టమైనటువంటి దేవతకి, లేకపోతే మీ జీవాత్మకి. కానీ గురువైనా దేవత అయినా నేను నిన్న చెప్పాను మీకు, జీవాత్మే రియాక్ట్ ఇస్తుంది. సమర్పణ చేసేసుకోండి. ఆలోచనలు వద్దు, కోరికలు వద్దు, ఏమీ వద్దు. ఈ స్థూల శరీరాన్ని, కోరికల శరీరాన్ని, మనోమయ శరీరాన్ని మీకు అర్పించేస్తున్నాను గురుదేవా. ఇంకా అర్పించే ఇంకా ఈ క్షణంలో ఇంకే ఆలోచించకండి. మీరు పరీక్షల గురించి కానీ, కుటుంబ సమస్యల గురించి కానీ, దేని గురించి కానీ మీరు ఆలోచించొద్దు. ఆ ఆవేదన మొత్తము గురువు మనం ఒక ముద్దలాగా మధించేసి తనకు కావలసినట్టు మార్చుకుంటున్నాడు. మళ్ళా మీకు కావలసినట్టు అనకండి, అది సమర్పణ అవ్వదు. అది ఆయనకి అప్పచెప్తున్నాం మనం మన శరీరాన్ని, మన ఆలోచనలను, మన కోరికలను. యూ షుడ్ ఫీల్ ఇట్. ఆ మార్పు మీ బ్రెయిన్లో వస్తోంది. ఆయన దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆయన ఉపయోగించుకోగలడు, సర్వశక్తివంతుడు. నువ్వు ఒప్పుకోవాలి అని ఆయన ఇన్నాళ్ళు ఆగాడు. ఇంకొక ఈ 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీరు పరిపూర్ణమైనటువంటి శరణాగతి. నీకు అప్పచెప్పేస్తున్నాను, నా కోరికలు ఉన్నాయి, నాకు ఆలోచనలు ఉన్నాయి, నా శరీరంలో ఈ బాధలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు కరెక్ట్ చేసుకుని నువ్వు ఉపయోగించుకో. ఇంకా ఆయన ఎలా కరెక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఇంకా మీరేం ఆలోచించకండి. అది ఆ సమర్పణ యోగం. మనకంటే బాగా కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దగలరు. ఇలా కనుక మీరు సమర్పణ చేసేసుకోగలిగితే నిరంతరము అనన్యా చింతయంతో మా ఏ జనా పరిపాసతే అవకాశం చేస్తున్నాను. మీరు నిశ్చింత వదిలేయిందంతా ఆయన మీద. లోపల నుంచి ఆ గురువు యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు దుఃఖం తన్నుకు వస్తుంది చాలా మందికి. ఏది చేయండి, ఇదేమి సిగ్గుపడక్కర్లే. మనం సాధన చేసుకుంటున్నా, ఇక్కడ సిగ్గుపడటానికి కూర్చోలేదు. ఇక్కడ ఆవేదన లోపల నుంచి వస్తే గో అహెడ్. ఉత్సాహం రావచ్చు, ఆనందం రావచ్చు, అనుభూతి చెందండి. అనుభూతి చెందటం శరీరాన్ని మాత్రం కదలనివ్వకండి. అనుభూతిలే మీరు అనుభూతి చెందాలి తప్ప శరీరాన్ని కదలనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో శరీరం కదలకూడదు. అదొక్క కండిషన్ గుర్తుంచుకోండి. ఇంకేంటే, ఆపరేషన్ అది చేస్తున్నప్పుడు మీ శరీరాన్ని కదిపితే ఇంకా ఆపరేషన్ ఏం చేస్తుంది? ఇంకొక వీరావేశం వచ్చేసి డ్యాన్సులు చేయడం అది మొదలెట్టదండి. కానీ దుఃఖం వస్తే, ఆనందం వస్తే ఓకే. కానీ శరీరము పూర్తిగా కంట్రోల్లో ఉండాలి. ఆనందాన్ని అనుభవించండి, దుఃఖాన్ని అనుభవించండి. సమర్పణ, సమర్పణ, సమర్పణ. మార్చుకో నన్ను, ఉపయోగించుకో నన్ను. నాకు చేత కావటం లేదు. ఎలా నిన్ను ప్రార్థన చేయాలో, ఎలా సమర్పణ చేసుకోవాలో నాకు రాదు. కానీ సమర్పణ చేసుకోవాలనేటటువంటి తపన ఉంది. అవకాశం కనుక మనం గురువుకి, భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దున్నేసుకుంటారు వాళ్ళు. మీరు రానివ్వాలి, వాళ్ళని దొరబడినివ్వాలి మనలోకి. ఇది ఖాళీగా కూర్చోటం కాదు, డిఫరెంట్. ఆ అవతరణ మీ శరీరంలోకి, మీ కణాల్లోకి, మీ బ్రెయిన్లోకి. ఇంకా మీరేం కోరుకోవద్దు. ఇది జరిగిపోవాలి, నాకు ఆరోగ్యం వచ్చేయాలి, నాకు అది అయిపోవాలి, ఏం వద్దు. నేను నీకు ఇచ్చేసాను, ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆర్తి ఉత్కంఠ, డిఫరెంట్ అవతరణ మనలో జరుగుతోంది అనే ఫీలింగ్ రావాలి మీకు. ఇక్కడనే కూర్చోకండి, ఆ భావం రావాలి. ఎదురు చూడండి, అది దిగుతోంది, అది నంచుకుంటోంది, అది మన శరీరాన్ని మూడు శరీరాన్ని కోరికల్ని ఆలోచనని ఈశ్వర శరీరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.